ஓம் ஸ்ரீம் ராம் ராமாய நமஹ. ஓம் ஸ்ரீம் ராம் ராமாய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. பிரியமான ஆத்ம பந்தோடு புஜ்ஜி பிரிவின் ஆத்ம பந்தோட இந்நேரம் 20வது தேதி ரமண பாஸ்கர் பத்திரிக்கையில் இந்நேரம் 20வது தேதி தூர்ப்பு கதாவரி ஜெல்லா ஆத்திரேய பெறவுலோ பிரவச்சனம் ஒன்றுந்தான வச்சு இந்நேரம் 20வது தேதினு தூர்ப்பு கதாவரி ஜெல்லா ஆத்திரேய பெறவுலோ அக்கட சமாவேசம் ஆ ரோஜு சப லேது. இந்நேரம் 20வது தேதி இந்நேரம் 20வது தேதி జరిగే సభ తూర్పు గోదావరి జిల్లాలో ఆత్రేయ పరంలో ఈ నెల 20 మీటింగ్ లేదు. 20వ తేదీ జరిగే మీటింగ్ మే 9కి వాయిదా వేశారు. మే 9కి భక్తులైనటువంటి సమాచారం మీకు తెలియపరచడమనేది, మీరు ఎవరైనా తెలియని ఇతర భక్తులు ఎవరైనా ఉంటే మీకు తెలియజేస్తే తూర్పు గోదావరి జిల్లాలో 20వ తేదీని ప్రవచనం లేదని చెప్పండి. ఆ రోజున అనుగ్రహ భాషణం లేదు అని చెప్పండి. 20వ తేదీ సరే. రాబోయే ప్రవచనాలు ఈ నెల 25వ తేదీ. ఈ నెల 25వ తేదీ జిన్నూరు రమణ కేంద్రంలో ఆత్రేయపురం మీటింగ్ లేదు. ఈ నెల 25వ తేదీ జిన్నూరు రమణ కేంద్రంలో ప్రవచనం ఉంటుంది 2:30. మే నెలలో రెండే మీటింగ్లు ఉన్నాయి. మే నెల 9వ తేదీ ఆత్రేయపురం, మే నెల 31వ తేదీ జిన్నూరు. ఈ నెల 25 జిన్నూరు, మే నెల 9 ఆత్రేయపురం, మే నెల 31వ తేదీ జిన్నూరు. భక్తులైన మీకు అందరికీ కూడా ఈ సమాచారం తెలియపరచటమే. ఈరోజు నేను చిరుకూరు గ్రామం వచ్చా. చిరుకూరు గ్రామం రాగానే మనస్సు నిశ్చలమైంది, నిర్మలమైంది. సమాధి స్థితిని కోరుకోకుండా వచ్చి మీద పడతాను. ఇప్పుడు మనం పెద్ద వెంకటరామరాజు గారు, చిరుకూరు పెద్ద వెంకటరామరాజు గారు వారి కుమారుల ఆహ్వానాన్ని పురస్కరించి ఇక్కడికి వచ్చా. ఈ పెద్ద వెంకటరామరాజు గారి కొడుకు కోడలు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ భక్తులు మనవలు. పెద్ద వెంకటరామరాజు గారు కుమారుడు కోడలు మనవలు, వారి కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు అందరూ మంచి మనస్తత్వం గలవాళ్ళు, మంచి సంస్కారం గలవాళ్ళు, భక్తులు. అంటే ఈ వాతావరణంలోకి వచ్చేటప్పటికీ అందరూ భక్తులు, అందరూ మంచి మనస్తత్వం గలవాళ్ళు. అంటే మనసు నిశ్చలమైంది, నిర్మలమైంది, ఏకాగ్రమైంది, నా ప్రయత్నంతో సంబంధం లేకుండా. పెద్ద వెంకటరామరాజు గారు చాలా అదృష్టవంతుడు. ఒక 100 కోట్లు డబ్బు సంపాదించడం కంటే మంచి మనస్తత్వం సంపాదించడం కష్టం. జ్ఞానం ఎప్పుడూ ఉంది. మన మంచి మనస్సు కలిగితే అది జ్ఞానంలో ఐక్యం అవుతుంది. అంటే ఈ వాతావరణంలోకి వచ్చేవాడికి ఒక ఏదైనా దైవిక వాతావరణం కలిగింది. పెదవెంకటరామరాజు గారు చాలా అదృష్టవంతులు. వారు అమ్మాయిలు వారు అల్లుళ్ళే కదా మనవలు కూడా భక్తులు. అంటే వారి కుటుంబ సభ్యులందరికి కూడా రామచంద్రమూర్తి వారి అనుగ్రహం వారి ఆశీస్సులు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రాముడే దేవుడు, దేవుడే రాముడు, దేవుడు ఒక్కడే, వాడే రాముడు. వాడికే 1000 పేర్లున్నాయి, అయ్యే విష్ణు సహస్రనామాలు. దేవుడు ఒక్కడే, వాడు రాముడు, వాడికి 1000 పేర్లు పెట్టారు. ఆ 1000 పేర్లే విష్ణు సహస్రనామాలు. ఆయన స్వయంగా చక్రవర్తి, ఒక చక్రవర్తి కుమారుడు, ఇంకో చక్రవర్తి పల్లుడు. ఆయన స్వయంగా చక్రవర్తి. అటువంటి రామచంద్రమూర్తి ఆశీస్సులు వారి కుటుంబానికి నిండిగా ఉండాలని కోరుకుంటున్నాను. మాట ఇస్తే నూటికి నూరి పాళ్ళు పోషించుకునే వాడు రాముడు. భారతీయుల్లో ఎక్కువ మంది రామరామే చేస్తారు. రాముడికి కృష్ణుడికి భేదం లేదు, రాముడికి శివుడికి భేదం లేదు. ఆయన రామ నామం మటుకి భారతీయులు ఎక్కువ రామనామాలు చేస్తారు. రమణ మహర్షి గారు చెప్పారు, ఈ పెద్యాలు రెండు విడదీయవలసిందే రా వచ్చినప్పుడు. రా మా రా వచ్చినప్పుడు నోరు తెరవాలి, మా వచ్చినప్పుడు నోరు మూసేయాలి. నోరు తెరవకుండా, నోరు ముయ్యకుండా రామనామం చేయలేదు. రా అన్నప్పుడు నోరు తెరవాలి, మా అన్నప్పుడు నోరు ముయ్యాలి. అంటే రమణ మహర్షి గారు అంటే రామనామం రా అంటే నీ హృదయం నీ బుద్ధిలో దోషాలు బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళితే దోషాలు మళ్ళీ లోపలికి రాకుండా ఆ మానామం మాక్షం నోరు మూయించేస్తుంది. రా అన్నప్పుడు నీ బుద్ధిలో ఉన్న దోషాలు బయటికి వెళ్ళిపోతాయి. రా మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన దోషాలు, బయటికి వెళ్ళిపోయిన దోషాలు మళ్ళీ లోపలికి రాకుండా మానామం నీ నోరును మూయించేస్తుంది. రా అన్నప్పుడు నోరు మూయించి తెరవలసింది. అయితే రామనామం రాముడికే 1000 పేర్లు అయ్యే విష్ణు సహస్రనామాలు. సూర్యుని సూర్యుడి రశ్మిని వేరు చేయలేదు, అలాగే ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని వేరు చేయలేదు. ఒక ఆత్మజ్ఞానకే మోక్షం సాధ్యం. మధ్యలో వచ్చినాయి అని మధ్యలో పోతాయి. ఎప్పుడు ఉండిదే ఉంటుంది, మనకు మధ్యలో వచ్చినాయి మధ్యలో పోతాయి, ఎప్పుడు ఉండిదే ఉంటుంది. అదే చైతన్యం, అదే ఆత్మ. సంపదలు పోతాయి మధ్యలో వస్తే, ఆపదలు పోతాయి, పదవులు పోతాయి, అధికారాలు పోతాయి, శరీరాలు కూడా పోతాయి. ఈ మధ్యలో వచ్చిన వాటిని చూసుకుని మనం విర్రవేయకూడదు, నిలబడవాలి. ప్రతి మనిషికి శాంతి కావాలి, సుఖం కావాలి. మన నిజంగా శాంతిలో కూడికపోతే, మన ప్రాణము మనస్సు శాంతిలో ఐక్యమైతే, సుఖంలో ఐక్యమైతే, మనం కోరుకోవటానికి ఏం మిగలదు. కోరికలంటే ఇంకా రావు. మనస్సు ప్రాణము హృదయంలో ఐక్యమైతే ఈ లోపల చైతన్యంలోంచి మనస్సు వచ్చింది, మనస్సులోంచి ప్రాణం వచ్చింది. ప్రాణం మనస్సులో అణిగిపోతే, మనస్సు హృదయంలో అణిగిపోతే వాడికి పునర్జన్మ లేదు. మన ప్రాణం ఎంతకాలం అయితే మనస్సులో అడగదో, మనస్సు ఎంతకాలం హృదయాలు అడగదో వాడికి పునరుజ్జనంలో వచ్చి తీరుతాయి. ఇది చట్టం. మధ్వాచార్యుల వారు మోక్షానికంటే జ్ఞానానికంటే కూడా సదాచారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆచారం, సదాచారం, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సఫలత. అలా ఉండండి, మీకు వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. భగవంతుడు వాసుదేవ స్వామి వారు లోపల శత్రువుని జయించాడు, బయట శత్రువుని జయించాడు. బయట శత్రువుని జయించిన వాళ్ళందరూ లోపల శత్రువుని జయించలేరు. ఒక భగవంతుడు లోపల శత్రువుని జయించాడు, బయట శత్రువుని జయించాడు. అటువంటి భగవంతుడి పాదాలను మీరు విడిచిపెట్టకుని ఉంటే ఈ లోపల శత్రువులు, బయట శత్రువులు బాధల నుంచి బయటకు వస్తారు. బయట శత్రువుని జయించడం తేలిక, లోపల శత్రువుని జయించడం చాలా కష్టం. అది ఒక రకమైన ఉద్రేకాలు. ఎన్నో జన్మల నుంచి వస్తాయి ఆ బలహీనతలు, ఎన్నో జన్మల నుంచి వస్తాయి కూడా, వచ్చి మన మనస్సును బలహీనం చేస్తూ ఉంటాయి. అంటే స్వామివారి పాదాలు విడిచిపెట్టకండి, ఈ బలహీనతల నుంచి బయటకు వస్తారని మధ్వాచార్యులు వారు చెప్తారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన అందరం చేసే తప్పు, లోకంలో అందరూ చేసే తప్పు పొరపాటు ఏంటంటే సుఖం బయట ఎక్కడో దొరుకుతుంది, ఏదో వస్తువుని సంపాదించినట్టు సంపాదించాలి. బయట మనం వస్తువులు ఎలా సంపాదిస్తున్నామో అలా సుఖం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. బయట ఉంటే సంపాదించవచ్చు, అది బయట లేదు కాబట్టి సంపాదించలేదు. మన స్వరూపం ఏది? ఏది సుఖం అనేది మన స్వరూపమే, శాంతి మన స్వరూపమే. మన స్వరూపం సుఖాన్ని విడిచిపెట్టి ఉండదు, శాంతిని విడిచిపెట్టి ఉండదు, అమృతత్వాన్ని విడిచిపెట్టి ఉండదు. స్వరూప జ్ఞానం గలవాడు అమృతులు అవుతాడు. అమృతుడికి చావు భయం లేదు. ఒక అమృతుడు మాత్రమే మృత్యు భయంలోంచి విడుదల పొందుతాడు, మృత్యు భావంలోంచి విడుదల పొందుతాడు. అయితే మనం అందరం ఏదో సుఖం ఎక్కడో దొరుకుతుంది, సుఖం ఎక్కడో దొరుకుతుంది, శాంతి ఎక్కడో దొరుకుతుందని అది మన స్వరూపమే తెలియక, అది మనం కోరుకునే వస్తువు కాదు. ఏది సుఖం అనేది, కానీ మన కోరిక ఎందుకు వస్తామో, దాని బయట ఎక్కడో దొరుకుతుందని దాని మీద కోరిక వస్తాం. ఇంద్రియాలు ఎక్కడ పరిశుద్ధంగా ఉంటాయి, మనస్సు ఎక్కడ పరిశుద్ధంగా ఉంటుంది, అక్కడ లోపల ఉన్న సుఖం మీకు వ్యక్తమవుతుంది. లోపల శాంతి ఉంది, సుఖం ఉంది, అది కోరుకుంటే వచ్చు వస్తువు కాదు. మీ మనస్సు పరిశుద్ధంగా ఉంటే, ఇంద్రియాలు పరిశుద్ధంగా ఉంటే మీ బుద్ధి పక్వానికి వస్తుంది. బుద్ధి ఎవరికైతే పక్వానికి రాలేదో వాళ్ళ మాటలు వినకూడదు. వాళ్ళు పాడవటం కాకుండా మనల్ని కూడా పాడు చేస్తారు. ఎవరికైతే మెచ్యూరిటీ లేదు బుద్ధిలో, ఎవరికైతే పక్కవత లేదు, మొగ్గలు ఎవడు బుద్ధి అయితే మొగ్గలేదు, వాడి మాటలు వినకూడదు. వాళ్ళు ఎలాగో పాడే ఉంటారు, లోపల కుళ్ళిపోయి ఉంటారు, మనల్ని కూడా కొడగలుగుతారు. అది లోపల మెచ్యూరిటీ లేకుండా. వేదాంతం మాట్లాడకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు, సైన్స్ మాట్లాడకూడదు. నేను చెప్పేది ఒక వేదాంతానికే కాదు, లోపల మెచ్యూరిటీ లేనప్పుడు రాజకీయాలు కూడా మాట్లాడకూడదు, సాహిత్యం గురించి కూడా మాట్లాడకూడదు. మీ అంది ప్రేమ లేనప్పుడు, ఆప్యాయత లేనప్పుడు నేను మీకు మాటలు చెప్పటం అనవసరం. రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి మీరు అరుణాచలేశ్వరుడు అవతారం, కుమారస్వామి అవతారం అని ఏళ్ళ పద్యాలు రాసుకొస్తే ఎందుకు అయ్యా ఈ పద్యాలు? నేను అవతార పురుషుడు అయితే ఉంది, కాకపోతే ఉంది, మీకు శాంతి లేనప్పుడు ఎందుకు వచ్చినాయి పద్యాలు? అయితే బుద్ధి మెచ్యూరిటీ లేనప్పుడు రాజకీయాలు కూడా మాట్లాడకూడదు. వేదాంతమే కదా, రాజకీయాలు మాట్లాడకూడదు, సాహిత్యం గురించి కూడా మాట్లాడకూడదు. దానివల్ల ఏంటంటే మనకు వచ్చే లాభం లేదు కదా, తిరిగి నష్టం వస్తుంది. మనం అది మన మనస్సు అడుగుతూ ఉంటే ఆ సుఖం మనకు ఎరుకులు, అది మనమే. ఆ సుఖం ఎవరో కాదు, మనమే. అంచేత మనం మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే దాని అర్థం ఏంటంటే సుఖం మనల్ని మనం తెలుసుకో. రమణ మహర్షి గారు నిన్ను తెలుసుకో, నిన్ను తెలుసుకో అని ఎందుకంటారంటే, నిన్ను తెలుసుకుంటే నీ స్వరూపంలో ఉన్న సుఖం, నీ స్వరూపంలో ఉన్న శాంతి, నీ స్వరూపంలో ఆనందం చేతికి అందుతుంది. నిన్ను నువ్వు తెలుసుకోవనుకో, ప్రపంచ విషయాలని తెలుసుకుంటావు అనుకో, నీకు సుఖం రాదు. ఒక అర్థం కింద పడేస్తే ముక్కల మొక్కల కింద ఎలా అయిపోతుంది? మన విద్య అలా ముక్కల మొక్కల కింద అయిపోతుంది. మనస్సు ఏ కోరిక లేకుండా, మనసులో ఏ కోరిక లేకుండా ఒక ఆత్మజ్ఞ, నూటికి నూరు పాళ్ళు, నూటికి 99 పాళ్ళు కాదు, నూటికి 100 పాళ్ళు మన మనస్సు ఆ చైతన్య వైపుకి, భగవంతుడి వైపుకి ప్రవహిస్తుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ అయితే కలగదు. కొంత మనస్సు గౌరవాల మీద, కొంత మనస్సు గొప్పల మీద, కొంత మనస్సు రోడ్ల మీద దుమ్ము పోజేసుకోవటం, ఇలా మనస్సు ముక్కల ముక్కలకి నిరిగిపోతే జ్ఞానాన్ని సంపాదించలేదు. పైగా మనస్సు బలహీన పడదు. బద్ధకస్తులకి సామర్థనానికి అలవాటు పడ్డ వాళ్ళకి బలహీన మనస్సులక ఆత్మజ్ఞానం అంటాడు యమధర్మరాజు నచికేసి వస్తాడు. లోపల ఎవరికైతే బలహీన మనస్సు ఉందో వాళ్ళు సొంతంగా ఆలోచించుకున్నారు. అది సొంతంగా ఆలోచించుకోకపోయినా పర్లేదు, ఇతరులను పాడు చేయకుండా ఉంటే సరిపోదు. ఇది యమధర్మరాజు ఎవరికి నచికేతస్తుడికి చెప్పాడు. బలహీనులకి, బద్ధకస్తుడికి బలహీన మనస్తత్వం గల వాళ్ళక ఈ ఆత్మజ్ఞానం, ఈ ఆత్మశాంతి, ఈ మోక్షం వాళ్ళక. అయితే సుఖం అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు, అది బజార్లో వస్తుంది కాదు, దానికి బయట వెతికే వస్తుంది కాదు, బయట వెతికినా దొరకదనేటువంటి అవగాహన మనకు రావాలి. లెక్క ఎలా చేయాలో తెలియకుండా లెక్క చేయలేం, చేస్తే తప్పులు వస్తాయి. అంటే అది లెక్క 4 సార్లు చదువుకోవాలి. లెక్కల పేపర్లో ఎప్పుడు కూడా 5-6 సార్లు లెక్క చదువుకోకుండా చేతి మొదలు పెట్టకూడదు. ఉండి వాడికి మనసులో అండర్స్టాండింగ్ రావాలి ఎలా చెయ్యాలని. అప్పుడు బిట్టి తర్వాత బిట్టి వేసేస్తాడు, ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ లెక్క ఒకసారే చదివి చేతి మొదలు పెడితే తప్పు వస్తుంది. ముందు ఆ లెక్క ఎలా చేయాలో వాడికి అవగాహన రావాలి. సుఖం అంటే ఏంటి, శాంతి అంటే ఏంటి, అది ఎక్కడుంది? హృదయంలో ఉంది. మనం ఎక్కడ వెతుకుతున్నాం? బజార్లో వెతుకుతున్నాం, దొరకదు. చాలా మంది అంటారు మాకు శాంతి లేదండి, శాంతి లేదండి. శాంతి ఎవరబ్బగారు సొమ్ము, ఎవరు సొమ్ము? అది మీ తల్లిదండ్రులు ఇచ్చేది, అది మీ తాతగారు ఇచ్చేది, అది వారసత్వంగా వచ్చేది. అది ఎవరికైతే లోకానికి సంబంధించిన కోరికలు లేవో, ఎవరికైతే అహంత లేదో, ఎవరికైతే మమత లేదో, ఎవరికైతే కర్మఫలం పట్ల ఆసక్తి లేదో, వాడి మాత్రమే శాంతికి వారసులు అంటాడు భగవంతుడు గీతలో. ఇది మీ పితృరాజ్యతను బట్టి వచ్చింది కాదు, శాంతి అనేది మోక్షం అనేది. ఎవరికి లోకానికి సంబంధించిన వాసనలు గొప్పలు సంపాదించాలి, గౌరవాలు సంపాదించాలి. వీరు చాలా బాగా మాట్లాడారు అని వినేవాళ్ళు చెప్పుకోవాలని మాట్లాడితే ఆ మీటింగ్కి అసలు వెళ్ళకూడదు, అది పనిష్మెంట్, మనకు ఒక శిక్ష. అంతకంటే ఒక నెలలు జైల్లో ఉంది రావటం మంచిది. వీరు చాలాగా బాగా మాట్లాడాలని ప్రజలను వినేవాళ్ళు అనుకోవాలని అతను మాట్లాడుతుంటే అటువంటి ప్రసంగాలు వినే బదులు ఒక నెలలు జైల్లో ఉండి బయటకు రావటం మంచిది. ఇట్ ఈజ్ పనిష్మెంట్. నేను భవిష్యత్తులో ఏ సమిష్టి మీటింగ్లకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. మాకు పాలకొల్ల నుంచి ఆహ్వానం వచ్చింది రేపు 22వ తేదీ ఏదో సమిష్టి మీటింగ్ ఉంది రావాలి. ఈసారి అటువంటి సందర్భాల్లో అబద్ధాలైనా తప్పించుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పాను రాలేమంటే క్షమించి, మీరు ఎవరినొకరు పెద్ద పాలకులు అనేక మంది పెద్దలు ఉన్నారు, ఎవరినొకరు అధ్యక్షులుగా పెట్టుకోండి. అది చెప్పి మాట మర్యాదగా చెప్తే, ప్రీతిగా చెప్తే సరిపోదు. నాకు 73 సంవత్సరాలు వచ్చినాయి, నేను మీటింగ్లో గంటల తరబడి కూర్చోలేకపోతున్నాను, మంచిది మమ్మల్ని క్షమించండి రాలేమని చెప్తాను. సమిష్టి మీటింగ్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళి చెప్తే మేము ఒక గంట చెప్తాం, ఒప్పుకుంటే లేచలేదు. పండితులు అంటే శబ్దానికి అర్థానికి తెలిసిన వాడు పండితులు కాదు, ఆత్మజ్ఞానం గలవాడు పండితుడు. శబ్దానికి అర్థం డిక్షనరీలే చెబుతున్నాయి కదా పండిత్యం. శబ్దానికి అర్థం కాబట్టి డిక్షనరీ చూస్తే తెలుస్తుంది. శబ్దానికి అర్థం చెప్పేవాడు పండితుడు కాదు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు, ఆత్మశాంతి కలిగిన వాడు, బ్రాహ్మస్థితి కలిగిన వాడు, బ్రహ్మానుభవం కలిగిన వాడు, జీవలక్షణాలు పోయిన వాడు పండితుడు. అటువంటి పండితుడు ఆవులో, కుక్కలో, కుక్క మాంసం తినేవాళ్ళు, బ్రాహ్మణుల్లో, తామరుల్లో, పండితుల్లో, అందరిలోనే దాగి ఉన్నటువంటి వాసుదేవుణ్ణి చూస్తాడు వాడు. శరీరాలు చూడడు, రంగులు చూడడు, గుణాలు చూడడు, అంతర్యామిగా ఉన్నటువంటి వాసుదేవుణ్ణే చూస్తాడు. అటువంటి పండితుడి దృష్టిలో పడకుండానే ఎలా తప్పించుకోగలను అర్జున అన్నాడు భగవంతుడు. వాడు నన్ను చూస్తాడు, నేను వాడిని చూస్తాను, వాడు చూపుల్లోంచి నేను పక్క తప్పుకోలేదు. మనం చూస్తే ఎదట శరీరాన్ని చూస్తాం, రంగును చూస్తాం, లేకపోతే గుణాలు చూస్తాం. అంతకంటే లోపలికి వెళ్ళాం. సత్యాన్వేషకుడు లోపలికి దిగటం నేర్చుకోవాలి. ఏ ఈశ్వరుడైతే మనకు జ్ఞానాన్ని ఇస్తాడో, శాంతిని ప్రసాదిస్తాడు, ఎవడైతే శాంతి దాతో, ఎవడైతే జ్ఞానదాతో, ఎవడైతే అమృతానుభవం కలగజేస్తాడో, వాడి పాదాల మీద కించిత్తైన గౌరవం ఉండాలి కదా. ఎవడైతే బలహీన మనస్సు ఎవరికైతే బలహీన మనస్సు ఉందో, వీక్ మైండ్ ఉందో, వాడే మొహమాటాలకు గురవుతాడు. కానీ స్ట్రాంగ్ మైండ్ ఉన్నాడు వాడు మొహమాటాలకు ఎండని చెప్పాడు శాస్త్రంలో. నో అంటే నో అని చెప్తాడు, ఎస్ అంటే ఎస్. మొహమాటాల కోసం ఎక్కడికి వెళ్ళడు స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాడు, మొహమాటాల కోసం వెళ్ళేవాడు వీక్ మైండ్ గుర్తు అని చెప్పాడు శాస్త్రంలో. అంటే మనకి ఏదో ఏదో విషయం మీద నూటికి నూరు పాళ్ళు మనసు అటు ప్రవర్తిస్తా అంటే ఉదయం వైపు ఉదయం వైపుది ఆధ్యాత్మ ఎక్కడికి ఈశ్వరుడు ఉన్నాడో ఏ ఉదయంలోకి ఈశ్వరుడు ఉన్నాడో ఒక్కవైపు నూటికి నూరు పాళ్ళు ప్రవర్తిస్తా అంటే జ్ఞానం కలుగుతుంది. కానీ ఒక వంతు చిదిగిపోయి పక్క వెళ్ళిపోయింది అనుకోండి, ఒక వంతే మళ్ళీ లోకం వైపుకి వస్తాను అనుకోండి, లోకం వస్తున్న వైపు వాడికి ఇంకా ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు. 1% బయటకు వచ్చేసి ఇంకా వాడికి కలగదు, అది చట్టం. ఇందులో ఎవరు వచ్చేసింది ఏమిట? అర్జున, ఈ లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు కాబట్టి ఇది లోకమైంది అని చెప్పి శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి. ఎవరైతే చెప్తారని గంతులేకు నువ్వు భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని అది నువ్వు అర్థం చేసుకుని జీవిస్తేనే భగవంతుడి ఐక్యం అవుతావు, లేకపోతే నీకు అవకాశం లేదన్నాడు. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోకుండా ఎవడైతే అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని పని చేస్తున్నాడో వాడి మాటను ప్రమాణంగా తీసుకోకు. నిరహంకారి నిరభిమారి, వాడి మాటను ప్రమాణంగా తీసుకో. దేహమందు ఆత్మబుద్ధి పెట్టుకుని దేహమే సర్వస్వం, దేహమే నేను, దేహమే సర్వస్వం, దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను, దేహమందు ఆత్మబుద్ధి పెట్టుకుని నేను జ్ఞానం అనుకోవటం, వాడు మోసం చేసుకోవటం, ప్రజలను మోసం చేయటం ఉన్నారు. నీవెవరో ఆత్మ, కానీ నువ్వేమనుకుంటున్నావు? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. దేహం పట్ల ఆత్మబుద్ధి పెట్టుకుంటే నీకు జ్ఞానం ఏంటి? కొంచెం జ్ఞానం లేదు. నువ్వు జ్ఞాని కింద నటించి ఇతరులను మళ్ళీ మోసం కూడా చేయటం ఎందుకు? నీకు ఎప్పుడైతే దేహం పట్ల ఆత్మబుద్ధి ఉందో అప్పుడు నువ్వు జ్ఞానం అనుకుంటే నిన్ను ఎలాగో మోసం చేసుకుంటున్నావు. నిన్ను మోసం చేసుకుని అక్కడ సరిపెట్టుకుంటే పర్లేదు, ఇతరులను కూడా మోసం చేయటం మొదలు పెట్టావంటారు. ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? మీకు నిజంగా శాంతి ఉంటే, మీకు నిజంగా జ్ఞానం ఉంటే, మీకు నిజంగా ఆనందం ఉంటే మీ ముఖంలో తెలుస్తుంది, మీ కళ్ళల్లో తెలుస్తుంది. అది ఉంటే ఇవన్నీ ఉద్రేకాలు, కోరిక ఒకటి, కోపం ఒకటి, ద్వేషం ఒకటి, ఇవన్నీ ఉద్రేకాలు, నిజం కాదు, ఏదో రకమైన ఉద్రేకాలు. అవి ఉదయంలో నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు, ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడు. మనం ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని ద్వేషిస్తాం, ఎవరినని ద్వేషిస్తాము, ఎవరిని ప్రేమి ద్వేషించడానికి ఎవరు ఉన్నారు, ప్రేమించడానికి ఎవరు? అంటే నారాయణస్వామి సర్వసాధారణంగా ఎవరిని కొంతమందిని ద్వేషిస్తూ ఉంటాం, కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాం. అక్కడ దేహమే వాళ్ళు అనుకోవటం వల్ల, గుణాలే వాళ్ళు అనుకోవటం, కానీ లోపలన్న ఆ తత్వాన్ని, లోపలని అంతర్యాముగా ఉన్న పరమాత్మను నువ్వు దర్శిస్తున్నప్పుడు ఎవరిని ప్రేమిస్తావు, ఎవరిని ద్వేషిస్తావు, ద్వేషించడానికి ఎవరు ఉన్నారు, నువ్వు ప్రేమించడానికి ఎవరు ఉన్నారు? ఓం ఓం. మనం ఎవరి మీద అనురాగం పెట్టుకున్నా, ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నా, మన మనసు బాహ్యముఖం అవ్వకుండా ఆపు చేయలేదు. మీరు ముక్కులో గాలి చూసుకుని ఆగదు. కొంతమంది అంటే ఉంటారు, మీరు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి మౌనంగా ఉన్నావు, మంచిదే, మౌనం మంచిదే. నువ్వు నోరు మూసుకున్న మాట నిజమే, నీ మనసు భూయబడింది. నువ్వు నోరు మూసుకున్న మాట నిజమే, మంచిదే. నోరు మూసుకోవటం కూడా మంచిదే. నీ మనసు మూయబడిందా? ఆ మనస్సు మూయబడిందా? నీకు తెలియదా మూయబడిందో లేదు? ఎవరు మూసుకుంటున్నారు రైట? మనసు కూడా మూసుకున్నారా? ఇతరులకు అబద్ధాలు చెప్పినా మీకు తెలియటం లేదా మీ మనసు మూసుకున్నారు లేదా? మీరు మనసుకు మూత పెట్టకుండా జ్ఞానం ఎలా కలిగి? నోటికి మూత పెట్టారు రైట్. మనసుకు మూత పడకుండా ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లే. మనసు కనుక మౌనం వస్తే, మనసు కనుక మూతబడితే, కోటి మంది జనం మధ్యలో ఉంటే మనం ఏకాంతంగా ఉంటాం. మనసు మూయబడిపోతే, మనసు కనుక శాంతి దొరకకపోతే, మనసు కనుక మూత పడకపోతే, మన ఇంట్లో మనం కూర్చున్న 100,000 మంది మధ్యలో మనం కూర్చుని ఉన్నట్టుంటాం. ఈ రహస్యం అంతా మనసులో. నేను మనస్సుని మంచి మనస్సుగా మార్చుకోకుండా నీకు మంచి మనస్తత్వం లేకుండా జ్ఞానాన్ని ఎలాగ ఆశిస్తున్నావు నువ్వు? ఆశిస్తే మటుకు వచ్చేదా? లభ్యమయ్యేదా? ఈశ్వరుని మోసం చేయగలవా? మీలో ఏ వాసన ఉందో అది నీ సహజ మెదడుకు తెలిసాక తెలుస్తుంది ఆ వాసన. లోపల ఉంటుంది వాసన, నీకు తెలియదు మెదడులోకి వచ్చే వరకు. నీ మెదడులోకి రాకముందే నీ వాసన ఏముందో నీకు నారాయణుడికి తెలుసు. వాడు వాడు ఈశ్వరుడు. అన్నిటిని చూచేవాడే కాదు, సర్వశక్తివంతుడే కాదు, సర్వసాక్షి కూడా ఈశ్వరుడే. ఒక సర్వజ్ఞుడు మాత్రమే కాదు, సర్వశక్తివంతుడు వాడే నారాయణుడు. ఒక మాట మాట్లాడితే, చేతితోడి పని చేస్తే, ఒక ఆలోచన వస్తే మీకు మంచి మనసు ఉందో లేదు మీకు తెలియటం లేదా? మీరు మంచి మనస్సుతోటి, సౌహృదయంతో, సద్బుద్ధితోటి చిన్న పని చేయని చాలు, ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతారు. పని విడిచిపెట్టిన వాడి జ్ఞానం అవ్వలేడు. పని విడిచిపెట్టిన వాడు ఎవడికి జ్ఞానం రాదు. ఆ పని పట్ల, ఆ పని చేయటం వల్ల వచ్చే ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. అది నా వల్ల అవుతుంది, నేను చేస్తున్నాను అనే తలంపు లేకుండా ఉండాలి. అది విడిచిపెట్టాలి. కర్మను విడిచిపెట్టు, కర్మను విడిచిపెట్టకు. నీ చే భగవంతుడు నీ చేతికి ఏ పని అయితే సమర్పించాడో అది ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. భగవంతుడు ఏ పని అయితే నీకు కేటాయించాడో ఆ పని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. అది నేను చేస్తున్నాను. అహంత, అహంత మమత, నీకు అర్థమవుతుందా? ఈ రెండే అశాంతికి కారణం. ఒకటి అహంత, రెండు మమత. మమత, అహంత, ఈ రెండే అశాంతికి కారణం. ఆ రెండు లేకుండా పని చెయ్యి. ఆ రెండు లేకుండా పని చేస్తే పని బాగా అవుతుంది, పని పూర్తయిపోతుంది. నీకు మానసికమైన బాధ, మానసికమైన అశాంతి లేకుండా పని పూర్తవుతుంది. నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఏది ప్రేమతోటి పని చేస్తే నీకు ఫలితం కూడా సక్రమంగా ఉంటుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనే గేటు ద్వారా నువ్వు మోక్షంలో ప్రవేశించవచ్చు. లోకాన్ని శోధించిన వాడికి మోక్షం రాదు, చిత్తాన్ని శోధించిన వాడికి మోక్షం వస్తుంది. చిత్త శోధకం ముక్తి సాధకం. లోకాన్ని, విషయాన్ని శోధించిన వాడికి ఆత్మజ్ఞానం కలగదు. లోకాన్ని శోధించేవాడికి, లోకాన్ని శోధించేవాడికి చిత్తశుద్ధి కలగదు. నిన్ను నువ్వు శోధించుకో. ఆ శోధించుకోవడం అనేది నీకు జ్ఞానం కలిగే వరకు నిరంతర ప్రక్రియ. ఒక గంట చేసిన, ఒక గంట ఏదో కూర్చుని 2 గంటలు శోధించడం మారకూడదు. అన్వేషణ, నిన్ను ఈ మనస్సును శోధించుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. అది అది ప్రాసెస్ నిరంతరము జరుగుతూ ఉండాలి. అలా శోధించడం వల్ల నీకేం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆ చిత్తశుద్ధి అనే గేటు ద్వారా నువ్వు మోక్షంలో ప్రవేశించాలి కానీ దానికి ఇంకో గేటంటూ లేదు, వెళ్ళటానికి నరకానికి వెళ్ళి గేట్లు చాలా ఉన్నాయి. కోరిక ఉంది, కోపం ఉంది, భయం ఉంది, నరకాలను తీసుకెళ్లే గేట్లు చాలా ఉన్నాయి, కానీ మోక్షాలను తీసుకెళ్లే గేట్ ఒకటి, అది చిత్తశుద్ధి. భయములోంచి బయటికి రాకుండా, ఉద్రేకాల్లోంచి బయటికి రాకుండా, నీ మనస్సులో ఉన్న ఆందోళన నుంచి బయటికి రాకుండా నువ్వు శాంతిని ఆశించడం న్యాయంగా ఉందా? ఎంత క్లాస్ కూడా చదవకుండా కలెక్టర్ పదవిని ఆశించడం న్యాయంగా ఉందా? నీ లోపల క్షోభలోంచి నువ్వు బయటికి రాకుండా, నీ క్షోభలోంచి నువ్వు బయటికి విడుదలవ్వకుండా నీకు జ్ఞానం సంపాదించేద్దానటువంటి కోరిక అది నీకు న్యాయంగా ఉందా? అదే సహేతుకంగా ఉందా? కొంతమంది జీవితాన్ని ఆ ప్రారంభ ఎన్నో దెబ్బలు కొడతా ఉంటుంది. ఆ దెబ్బలను ఎవడైతే సహించుకుంటున్నారో వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. ఇది చిరాగ్గా సహించడం కాదు, ఇష్టంగా సహించడం. సూర్య నాగమ్మ గారు రమణాశ్రమ లేఖలు రాశారు, మీరందరూ చదివే ఉంటారు రమణాశ్రమ లేఖలు. ఆవిని ప్రారంభం ఎన్నో దెబ్బలు కొట్టింది. ఈశ్వరుడికి దయ ఉంటుంది, గురువుకి దయ ఉంటుంది, కానీ ప్రారంభానికి దయ ఉండదు. రోడ్డు రోలర్ కింద మన తలకాయ పెడితే రోడ్డు రాలు ఎలాగైతే మన తల నలిపేస్తుందో అంత వేగంగా ప్రారంభం ఇంటికి పోతుంది. ప్రారంభానికి దయ ఎలా ఉంటుంది వచ్చి? కానీ ఈశ్వరు గురువు మటుకి దయాస్వరూపుడు, ఈశ్వరుడు మటుకి దయాస్వరూపుడు. అయితే భగవంతుని స్మరించడం వల్ల మనం పవిత్రులు అవుతాం. రాముని స్మరించడం వల్ల రాముడికి ఏమి లాభం లేదు. అరుణాచలేశ్వరుని మనం స్మరించడం వల్ల అరుణాచలేశ్వరుడికి లాభం ఏమి లేదు. మనం పవిత్రులు అవుతాం, పవిత్రులు అవుతాం, పరిశుద్ధులు అవుతాం, మోక్షాన్ని పొందటానికి సిద్ధం అవుతాం. అయితే ఈ మొదట ద్విపద సరిపోతుంది అక్షర మానవ. ఎవరైతే నిరంతరము నేను ఇతర చింతన లేకుండా వాడి చేతిలో ఉన్న పని అది ఇది చేసుకుంటూ, ఇతర చింతన లేకుండా, చిల్లర చింతన లేకుండా, ఇక్కడ గొప్పలు సంపాదిందాం, అక్కడ గొప్పలు సంపాదిందాం, ఎవరైతే తనకు వచ్చిందంతడు సంతృప్తి పడుతూ చిల్లర చింతన లేకుండా చిల్లర దుకాణం పెట్టకుండా, ఎవడైతే నిరంతరం భగవంతుని స్మరించుకుంటున్నాడో అన్య చింతన లేకుండా, వాడి పవిత్రుడు అవుతాడు. వాడు పవిత్రుడు అవుతాడు. పవిత్రుడు అవటమే కాదు, వాడి క్షేమం కూడా చూసే బాధ్యత నాది అంటాడు. బైబిల్లో యేసుక్రీస్తు అంటాడు, ఎవడైతే తన తాను పోగొట్టుకుంటాడో వాడి స్వర్గరాజ్యానికి అర్హుడు. ఎవడైతే తన దేహాభిమానాన్ని, వ్యక్తిభావాన్ని, ఎవడైతే తన అజ్ఞానాన్ని, ఎవడైతే తన అహంభావాన్ని, ఎవడైతే తన తాను పోగొట్టుకుంటాడు, ఏదైతే మనం నేను 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 అంటాము. రామకృష్ణుడు చెప్పాయి, ఏమయ్యా జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏముంది, నువ్వు నేను నేను అంటున్నావు కదా రోజు, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. వండర్ఫుల్ టీచర్. దేవుడు ఉన్నాడు అనేది ఇచ్చిపెట్టండి. ప్రతి వాడు నేను నేను అంటున్నాడు కదా, ఆ నేను నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చెయ్యి, ఏ గురువుని ఆశ్రయించు, ఏదైతే నేను నేను ఆ నేను నువ్వు కాదని తెలిసినప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం, బ్రాహ్మణ స్థితి కలుగుతుంది, అంటే అమరత్వం కలుగుతుంది. ఈ చక్రం నుంచి, సంసార చక్రం నుంచి విడుదల పొందుతాడు. ఆ నేనులోంచి ఎప్పుడైతే బయటికి రాలేవో, ఆ నేనుకున్న ప్రాణం కూడా చావదు, ఆ ప్రాణం ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఏమయ్యా ఏమిటి జ్ఞానం? నేను నేను నువ్వు అంటున్నావు కదా, ఏది ఆ నేను నువ్వు అనుకుంటున్నావు, ఆ నేను అది ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ నేను నువ్వు కాని నేను నువ్వనుకోవటం వల్ల ఎంత క్షోభ, ఎంత అశాంతి, ఎన్ని శవాలను మోస్తున్నావు. మనం ఎన్నో శవాలను మోస్తున్నాం, మళ్ళీ మన శవాన్ని ఇతరులు మోస్తారు. ఎన్ని శవాలు మోస్తున్నారు. భగవాన్ అన్నవారు బతికుండగా ఎవడు శవాన్ని ఆడు మోసుకుంటున్నాడు. ఆ ముక్కులో గాలి బయటికి వెళ్ళాక ఈ శవాన్ని నలుగురు మోసి వెళుతున్నారు శ్మశానానికి. ఇప్పుడు నాగమ్మ గారి గురించి ఆలోచించి అంతలోకి మైక్ ఆగిపోయింది. నారమ్మ గారిని ప్రారంభాన్ని దెబ్బలు కొట్టింది. 15 సంవత్సరం కాంచి రామాయణం చదువుకునేది, భాగవతం చదివేది. అలా 15 వేల కాలక్షేపం. కానీ ఆవిడ శాంతి దొరకలేదు, సద్గ్రంథాలు చదువుకోలేదు. 10 మంది పెద్దలు ఏమి చెప్తారంటే, నీకు సత్పురుషులు దొరకకపోతే ఇప్పుడు సద్గ్రంథాలను పట్టుకో, నీకు సత్పురుషులు ఎవరో దొరకటం లేదు అనుకో, ఇంకా రోడ్డు మీదకి వెళ్ళక్కర్లేదు, సద్గ్రంథాలు నీకు సత్పురుషుల్లా పని చేస్తాయి. పావని 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 తాడనికి తిరగొద్దు. శోధించకుండా స్నేహాలు చేయకండి. అలాగే 15 సంవత్సరాలు ఆవిడ ఏదో రామాయణం భాగవతం భారతీయ చదువుకుని అలా ఊరట చెంది, లోపల శాంతి ఉంది. ఎన్నో దెబ్బలు కొట్టేస్తుంది. భర్త సుఖం ఎలా ఉంటుందో తెలియకుండా భర్త చచ్చిపోయాడు. తల్లి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా తల్లి చచ్చిపోయాడు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా తండ్రి చచ్చిపోయాడు. ఇంకా కుటుంబ సభ్యుడి పెళ్లి చేస్తే భర్త చనిపోయాడు. తల్లి ప్రేమకు కరివాసింది, తండ్రి ప్రేమ కరివాసింది, భర్త సుఖం కూడా లేకుండా పోయింది. అలాగో 10 సంవత్సరాలు ఎవరైనా గురువుది అశాంతి చదువుకుంటాను అధ్యయనం చేస్తాను, కానీ అశాంతి అంటే మంట ఆరటం ఉండదు. రమణాశ్రమ లేఖలు రాసిన సూర్య నాగమ్మ గారి తర్వాత ఒక గురి వచ్చాను కళ్ళు ఆశీర్వదించాడు. ఒక గురి వచ్చి కళ్ళు మౌనంగా ఉండి ఆశీర్వదించాడు. తర్వాత వాళ్ళ అన్నగారు ఆ రోజుల్లో బ్యాంక్ ఆఫీసర్ చేసేవాళ్ళు, స్టేట్ బ్యాంక్ లో ఒక 4 ఏదో ఒక జిల్లా ఆఫీసర్ అని అలా ఉంటారు, స్టేట్ బ్యాంక్ ఉద్యోగాలు ఒక ఆఫీసర్ చేసేవాళ్ళు. అబ్బాయి అమ్మ నేను అరుణాచలం వెళ్ళొచ్చాను, అక్కడ ఒక స్వామిని చూసి వచ్చాను, నేను నువ్వు కూడా వెళతానంటే నేను పంపుతాను అని చెప్పాడు. అన్నగారు మామూలుగా చూసి వచ్చాడు. అయితే వెళతానండి, ఆవిడకి ఇంచుమించుగా 45 సంవత్సరం వచ్చేటప్పటికి రమణాశ్రమం చేరుకుంది. రేవుకి వచ్చేసింది, వాడ రేవుకి చేరుకుంది. ఒడ్డుకి వచ్చేసింది వాడ. సరిగ్గా ఇవి మొదటిసారి ఇప్పటికి భగవాన్ కళ్ళు మూసి కూర్చున్నారు. అంటే మామూలుగా కళ్ళు మూసి కూర్చున్నారు బహుళంగా. ఈవిడ వెళ్ళిన 5 నిమిషాలకి కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన వెంటనే ఈవిడ అంతే చూశారు. ఆవిడ జీవితానంతా నా జీవితానంతా పుస్తకం చదివినట్టు చదివారు. నేనేం చెప్పలేదు. నాకు ప్రారంభం తీసుకొచ్చే కష్టాలు నేనేం చెప్పలేదు. కానీ నా ఓ పుస్తకం చదివాడు ఎలా చదువుతారు ఆయన జీవితానంతా చదివారు. కానీ అప్పుడు ఆవిడ అనుకుంది నాకు రక్షకుడు దొరికాడు, అది నన్ను అర్థం చేసుకునే గురువు ఒకడు దొరికాడు. ఇలాగ 4 సంవత్సరాలు ఏదో గిన్నెసేంటి, ఇలాగ రమణాసురం లేఖలు రాయాలని రాయలేదు ఆవిడ. ఇలా 4 సంవత్సరాలు అయిన తర్వాత ఏదో 10 వాక్యాలు రాసి పట్టుకెళ్ళింది ఆవిడ భగవాన్ గారికి. అంటే గురువుకి ఏదో గురువు అనుగ్రహాన్ని గుర్తిగా ఏదో గురువు అనుగ్రహం అంటే గుర్తిగా ఏదో 10 వాక్యాలు రాసి పట్టుకెళ్ళింది. అంటే భగవాన్ 10 వాక్యాలు చదివన్నారంటే ఎంత బాగా రాసావమ్మన్నారు. అప్పుడు ఇవిడికి ఎంకరేజ్మెంట్ వచ్చింది లోపల. అప్పుడు రమణాశ్రమంలో జరిగి భగవంతుడు ఎంత మంది చూడటానికి వస్తున్నారు వెళుతున్నారు, భగవాన్ వాళ్ళకి కొన్ని మాటలు చెప్తున్నారు. ఆ మాటలన్నీ మన అన్నగారికి ఇక్కడ తీసుకురావటం ఆవిడ కృతజ్ఞత చెప్పారు. ఇక్కడ రావటానికి మన అన్నగారి కారణం అంటే ఇక్కడ భగవాన్ చెప్పే మాటలు మన అన్నగారికి ఉత్తరాల కింద రాద్దాం. ఆవిడ భగవంతుడు ఎక్కువ సన్నిహితంగా ఉండారు. చివరికి రమణాశ్రమ అమ్మాయి అనే పేరు కూడా వచ్చింది ఆవిడ, డాక్టర్ ఆఫ్ రమణాశ్రమ, డాక్టర్ ఆఫ్ రమణాశ్రమ. ఒక ఇన్సిడెంట్ చెబుతానికి ఇది చెబుతారా, భగవాన్ క్యాన్సర్ వచ్చింది చివరి రోజుల్లో. అంటే ఎవరో భక్తులు అడిగారు, అది చెప్పేవారు, అన్ని రాసుకునేది అనమాట. రాసుకుని ఉత్తరాల కింద వాళ్ళ అన్నగారికి పోస్ట్ చేసి ఆ గ్రాట్యూడ్ కృతజ్ఞత భావం. క్యాన్సర్ పీడించింది భగవాన్ ఆ శరీరాన్ని. 1-2 సంవత్సరాలు పట్టుకు పీడించేస్తుంది క్యాన్సర్. లాస్ట్ ఇంకో గంటకు భగవాన్ శరీరం విడిచి పెడతారనగా క్యూలో భగవాన్ చూస్తాను కదా. అంతకుముందు ఈ క్యాన్సర్ తగ్గిపోతే బాగుండు, తగ్గిపోతే బాగుండు అని అనుకునేది అక్కడ నాగమ్మ గారు. భగవాన్ వచ్చిన వాళ్ళ కళ్ళతోడు చూస్తున్నారు, ఎవరిని పలకరించడం లేదు, ఇంకో గంటల శరీరం రాలిపోతుంది. భగవాన్ నాగమ్మ జ్ఞానం గురించి చెప్పగలం కానీ భక్తి గురించి చెప్పలేము. జ్ఞాన మార్గం మంచిదే, కర్మ మార్గం మంచిదే, కాదని అంటాం లేదు. కానీ కొంతమంది పెద్ద మేము కాదని అంటాం లేదు. కలియుగానికి భక్తి మార్గం మంచిది. ఇప్పుడు మనసులో అనుకుందట భగవాన్, నీ శరీరం కొంతకాలం ఉంటే బాగుండని ఇది వరకు అనుకునేదాన్ని. నీ శరీరం వెళ్ళిపోతే మంచిది. శరీరం భగవాన్ అంటే శరీరం కాదు. నీ శరీరం వెళ్ళిపోవటం మంచిది, ఇంకెక్కువ కాలం ఉండకూడదు. శరీరం ఆ రోగం నిన్ను పీడించేస్తుంది. శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవటం మంచిది అనిపించింది అట్నే భగవాన్. అంటే అప్పుడు ఆ దేహం, భగవాన్ అంటే ఆ దేహమే కాదు, భగవాన్ అంటే ఆ దేహమే కాదు, గురువు చచ్చిపోడు, చచ్చిపోయాడు గురువు కాదు. అలా మనసులో అనుకుందేవాడు, దేహానికి భగవానికి ఏం సంబంధం లేదు, దేహం పోటే మంచిది, గురువుకి చావేంటి, గురువు అంటే ఆత్మ, గురువు అంటే బ్రహ్మం. గురువు చచ్చిపోడు, చచ్చిపోయేవాడు గురువు కాదు. ఇలా మనసులో అనుకుంది క్యూలో వెళ్ళిపోతాడు ఆవిడ. భగవాన్ కూడా ఆవిడ అంక చూశాడు. ఈ చివరి గడియల్లో తత్వాన్ని గ్రహిస్తున్నావమ్మా అని మనసులో అనుకున్నాడు. భగవాన్ అంటే దేహానికి అంట కట్టుకుని ఇదివరకు అనుకునేది దేహం అలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండాలి. అది ఆలోచన పోయింది, ఇప్పుడు ఆ సంకల్పమే పోయింది. ఎవరికి? నాగమ్మకి. తత్వాన్ని గ్రహిస్తున్నావమ్మా, తత్వాన్ని గ్రహించాక ఈ దేహం దేహం ఉండాలని నువ్వు అనుకోవటం లేదన్నట్టుగా ఆయన కూడా గ్రహించి దయ కావడానికి చూశాడు. ఆ గురువు యొక్క ఆ శక్తి, ఆ జ్ఞానం ఎలా పనిచేస్తుందో, ఏ జీవుడికి ఎలా పనిచేస్తుందో చెప్పలేము మనం. చివరికి గంటలో తర్వాత గంటలో శరీరం విడిచిపెట్టాక భగవాన్ లేరని కాదని, భగవాన్ని ఎక్కడికి వెళ్ళిపోయారని కాదని, అసలు నాకు ఆ తలంపు రాలేదు. భగవాన్ శరీరం ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారు. భగవాన్ ఈజ్ హియర్, భగవాన్ విల్బి హియర్, భగవాన్ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటాడు కూడా అనిపించింది. శరీరం విడిచిపెట్టాడు, ఆయన శరీరం మాత్రుడని నాకు, ఆయన శరీరం మాత్రుడు కాదని నాకు అనుభవంలోకి వచ్చాక భగవాన్ ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినట్టు లేదు. హీ విల్ బి హియర్, ఇక్కడే ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటారు కూడా. మీకు ఎందుకు చెప్తా అంటే, మాటలతో పని లేకుండా నాగమ్మ గారు అశాంతంత మౌనం చూటని భగవాన్ పీల్చుకున్నారు. ఆవిడ దేహం ప్రారంభం అనిపించింది, అశాంతి మట్టికి శ్వాసం లేకుండా తుడిచేశారు. అది గురువు యొక్క అనుగ్రహం. ఆవిడ దేహం ప్రారంభం అనిపించింది కానీ ఆవిడ ఎన్ని గ్రంథాలు చదివినా అశాంతి పోవటం లేదు. ఆ అశాంతిని మట్టికి శ్వాసం లేకుండా హరించారు, అశాంతిని బయటికి లాగేసి కాల్చి బూడి చేశాడు. అది గురువు యొక్క వైభవం. ఆ పూర్వజన్మలో ఆ జన్మాంతరాన్ని బట్టి ఆ వేగం, ప్రారంభ యొక్క వేగం అలా వచ్చింది దానికి. ఎవరికి? నాగమ్మ గారు. ఆ దేహయాత్ర అలా జరిగిపోయింది కానీ భగవాన్ సన్నిహితుడికి వచ్చాక అశాంతి అంతా ఆయన పీల్చుకున్నారు. ఇంకా మిగిలింది శాంతి. శరీరం పోతే శరీరం మాట్లాడటానికి ఏమి ఉండదని అనుకోవచ్చు. నాగమ్మ నీ ద్వారా మాట్లాడు. నీ నోరే మాట్లాడాలా, నీ నోటి ద్వారా మాట్లాడు. இன்னொரு தினால இன்னொரு ఈ మధ్యన ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ పుచ్చుకున్నాడు ఒక అతను చెప్పాడు. కెమిస్ట్రీని బట్టే మన మందులు అవి తయారు చేస్తారు. బాటనీ అంటే వృక్షశాస్త్రం. కెమిస్ట్రీ అంటే సూర్యుడు చంద్రుడు ఖగోళం గురించి చెప్తున్నాయి, ప్రపంచ నక్షత్రాలు ఈ భూమి ఇదంతా చెప్పింది ఫిజిక్స్. భౌతిక శాస్త్రం కెమిస్ట్రీ వేరు, ఫిజిక్స్ వేరు, బాటనీ వేరు. బాటనీ అంటే వృక్షశాస్త్రం. ఈ మధ్య నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ పుచ్చుకున్నాడు ఒక మాట చెప్పాడు. ఫిజిక్స్ లోకం గురించి చెప్తుంది, ఈ భూమి ఎలా ప్రారంభమైంది, నక్షత్రాలు ఎలా వచ్చినాయి, మొత్తం భౌతిక శాస్త్రం అంతా కూడా ఖగోళం గురించి చెప్తుంది ఫిజిక్స్. మీ కాలేజీలో ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్య ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ పొందాడు ఒకతను. నోబెల్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్ అంటే ప్రపంచంలో టాపర్స్ వాళ్ళు. నోబెల్ ప్రైజ్ పొందారనుకోండి వాళ్ళు, అది ఫైనల్ వరల్డ్. వాళ్ళు ఏదైనా మాట చెప్తే అది ఫైనల్, అది అల్టిమేట్ వరల్డ్. ఆ సబ్జెక్టుకి సంబంధించిన తర్వాత అలాగే భగవాన్ గురించి పొందాలంటే ఆయన 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 సుఖస్వరూపు ఇది ఫైనల్ హ్యాపీనెస్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఎవరికైతే అందుతుందో వాడి వైకుంఠాన్ని కోరుకోడు, కైలాసాన్ని కోరుకోడు. అల్టిమేట్ హ్యాపీనెస్ అండ్ ఫైనల్ హ్యాపీనెస్. సముద్రంతో పోల్చుకున్నప్పుడు నీటి బొట్టి ఎలా ఉంటుందో, ఈ కైలాసాలు, వైకుంఠాలు, స్వర్గలోకాలు, భగవాన్ పొందిన హ్యాపీనెస్ మనం పొందితే ఈ లోకాలన్నీ కూడా అలా కనిపిస్తాయి. మీ చేతిలో బంగారు ముద్ద ఉన్నప్పుడు ఎవడన్నా గడ్డి పరక తెచ్చి, గడ్డి పరక నేను ఇస్తాను, ఆ బంగారు ముద్ద వదిలేయనంటే మీరు వదలరు. అటువంటి సుఖస్వరూపం పొందిన వాడికి నేను వైకుంఠానికి తీసుకెళ్తానంటే సుఖాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్తాడు. అది గోయింగ్ లేదు, కమింగ్ లేదు. ఆ ఫిజిక్స్ వచ్చే ఫిజిక్స్ ప్రొఫెసర్ ఈ మధ్య లాస్ట్ వరల్డ్ ఈ మధ్య 4 ఏళ్ళ కింద ఫిజిక్స్ లో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ అంటే కాదు, కొన్ని కోట్లాది రూపాయలు ఇస్తారు ఆడ. ఆయన ఏం చెప్పాడంటే, ఈ సృష్టి అంతా మాయ, ఈ సృష్టి అంతా అబద్ధం అని తెలిసాక ఈ ఫిజిక్స్ ఏం చేసుకుంటావు అన్నాడు. భూమి అప్పుడు పుట్టింది, ఇప్పుడు పుట్టింది, సూర్యుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు ఎలా ఉన్నాడు, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, భూమి తన చుట్టూ తన తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతాడు, ఏదో జరుగుతుంది, మొత్తంగా జరుగుతుంది. ఇదంతా కల్పితం, ఇదంతా మాయ, ఇదంతా లీల అని తెలిసాక ఫిజిక్స్ ప్రయోజనం ఏంటన్నాడు. దేహబుద్ధి లేని వాడికి దేహానికి సంబంధించిన చావు కూడా అది భ్రాంతి అనిపిస్తుంది వాడికి. అది నిజానికి దేహానికి సంబంధించిన చావు నిజం అనిపించదు, భ్రాంతి అని. అది ఏంటది? భ్రాంతి అనిపిస్తుంది. భ్రాంతి అన్న చోట శాంతి ఉండదు. ఫిజిక్స్ ఈ సృష్టి అంతా లేలా, ఇదంతా కల్పితం అని తెలిసాక ఈ ఫిజిక్స్ వల్ల ప్రయోజనం ఏమిటి? ఖగోళంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ సైన్స్ పరిష్కారం చేయలేదు. ఖగోళంలో ఉన్నదమే చెబుతున్నాం, కానీ ఖగోళాన్ని ఆడించి వాడు ఇస్తాడు. మీరు తొందరగా తేలిగ్గా జీర్ణ బాగా మీరు తొందరగా జీర్ణమై తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి. మీరు తీసుకునే ఆహారం శుద్ధిగా ఉండాలి. ఆహారం శుద్ధిగా ఉంటే మీకు బుద్ధి బాగుంటుంది, వివేకం పెరుగుతుంది. ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది సత్యం, ఇది అసత్యం, రెండాటి మధ్యన విడదీసుకునే స్వభావం పెరుగుతుంది. అంతేకాదు జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఎవరైనా ఇతరులు ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు తొందరగా గ్రహించే శక్తి పెరుగుతుంది. ఇదంతా ఆహారాన్ని బట్టి ఉంది. ఆహార విషయంలో అజాగ్రత్తగా ఉండకండి, తేలిగ్గా అడిగేది, సాత్వికంగా ఉండాలి, తేలిగ్గా అడిగేది ఉండాలి. అప్పుడు మీ మనస్సుకి బాగుపడుతుంది. ఆహార విషయంలో ఈ ఇప్పుడు మన తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు జాండ జాండ పిల్లలు ఉన్నాం, ఎంత ఉన్నాం, జాండ జాండ ఉన్నాం. ఎవరో చూడకపోతే మనకు ఒక్కరు ఎత్తిపోయినప్పుడు అది కుక్కలు పట్టుకెళ్ళలేదు కాబట్టి మనం ఇలా ఇప్పుడు ఎంత ఎంత పెద్దవాళ్ళు అయిపోయాం మనం, ఎంత పడలే ఇంత పెద్దవాళ్ళు ఎలాగయ్యా అన్నం, ఇంత పెద్దవాళ్ళ కింద ఎలాగయ్యాం, అన్నం తింటాం అయ్యాం అని చేత అన్నం అంత దేహం కూడా అంత అన్నానికి దేహానికి తేడాలు. అన్నం తింటే ఇలా మారింది దేహం కింద, అది అన్నానికి దేహానికి తేడా ఏమి లేదు. ఇది నాది నాది అని మోసుకు తిరగటం అంటే అన్నాన్ని బట్టి మీ మనసు తయారవుతుంది. అన్నాన్ని బట్టి చూడండి, మీరు 10 లంకణాలు చేసి చూడండి, ఇంక మీ మనసు పనిచేయదు, చదివిని కూడా మర్చిపోతారు. ఎవరైనా ఏదో చెప్పినా గ్రహించాలనే బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే అన్నం లేదు, అంటే ఏది తినటం వల్ల నీ శరీరం తయారవుతుందో, నీ మనసు తయారవుతుందో, అటువంటి ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండదు. రెండు మాటలు తగ్గించుకోవటం, రెండు ఏంటి మాటలు తగ్గించుకోవటం. కొంతమందికి అవసరం లేని విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడతారు మీకు తెలుసు? అన్ని వాళ్ళకి తెలుసు అని మనకు తెలియాలి, అది వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా విషయాలు మనకు అవసరం లేని విషయాలు, అవసరం మనకు అవసరం లేని విషయాలు వాళ్ళు ఎందుకు చెప్తారంటే అన్ని వాళ్ళకి తెలుసు అని మనం అనుకోవాలని, అది బుద్ధి లేనితనం. అంటే ఒక రకమైన అహంకారం. సబ్జెక్ట్ ముడిచిపెట్టి ఎందుకు మాట్లాడతాను? కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఉద్దేశం ఏం చెప్పమంటారండి? కాలక్షేపం అంట, వాళ్ళు అన్ని తెలిసి వాళ్ళని మనం అనుకోవాలన్నమాట. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చెంగర వాళ్ళని మనం అనుకుంటాం. చివరికి జరిగేది అది, వాళ్ళు గొప్పవాళ్ళని, వాళ్ళు గొప్పతనం వస్తాం, వాళ్ళు మాట్లాడితే చివరికి మనకు ఏం అర్థం అవుతుందంటే వాళ్ళు చెంగర వాళ్ళని ఉన్న గౌరవం పోతుంది. అంతకుముందు వాళ్ళ మీద మనకి ఏమైనా గౌరవం ఉంటే కాస్త కొద్ది గొప్ప రవ ఉంటుంది, చివరికి అది కూడా పోతుంది. మనకు అక్కర్లేని గొడవలు తెలిస్తే వాళ్ళ మీద అంతకుముందు వాళ్ళు అక్కర్లేని గొడవలకు వస్తున్నారనుకున్నాను, అంతకుముందు ఏదైనా గౌరవం ఉంటే అది కూడా పోతుంది. మరి అంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట మధురంగా మాట్లాడాలి, స్వీట్ గా మాట్లాడాలి. వాళ్ళు ఎదుటి వాళ్ళు నిన్ను విన్న మాట వాళ్ళు బాగుపడాలనుక. ప్రతి మాటలో ఒకసారి నువ్వు ఒక మాట మాట్లాడుతుంటారు, ఇతరులు మారు మనస్సు వస్తుంది. నువ్వు సౌహృదయంతో సద్బుద్ధితో మాట్లాడితే ఒక్క మాట చాలు, ఇతరుల మారు మనస్సు పొందుతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఉద్ధరించే మనస్సు వాళ్ళకు వస్తుంది, వాళ్ళు బాగుపడే మనస్తత్వం వాళ్ళకు వస్తుంది. ఒక్క మాట చాలు కొంతమంది బాగుపడతాను. అయితే వాళ్ళ మీద నీకు ప్రేమ ఉండాలి, ఆప్యాయతలా ఉండాలి. ఆప్యాయతలైన మాటలు, ప్రేమ లేని మాటలు కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి, కానీ కాలానికి ఎదురుకి నిలబడవాయి. అన్ని జ్ఞానాలు ఫిజిక్స్ అంటే ఆత్మజ్ఞానం ఒకటే సత్యమైన జ్ఞానం. ఇది తప్పించి మిగతా అన్ని మిథ్యా జ్ఞానాలు. దానివల్ల నీకు పొట్టడుతుంది, కానీ శాంతి రాదు, జ్ఞానం రాదు. పొట్టెడిపోతుంది, ఏదో చదువుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాం, లేదా ఏదో కొన్ని పొట్టెడిపోతుంది. అన్ని మిథ్యా జ్ఞానాలు. నీ శరీరం ఎంత మిథ్యో, అది నేర్చుకునే విద్యలు కూడా అంతే మిథ్య. అవి మనస్సుతోటి నేర్చుకున్నాయి. అవి ఇది మనస్సు అణిగిన చోట కానీ ఈ విద్య రాదు. ఆ విద్యలని ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు మనస్సుతో నేర్చుకునేవి, మన మనస్సుతో అక్వైర్ చేసాం. ఇది అలా కాదు, ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ కానీ ఈ జ్ఞానం కలదు. ఆత్మజ్ఞానం ఒకటి సత్యమైన జ్ఞానం, అది ఒకటి. ఏదైతే సత్య జ్ఞానం అదే నీకు హృదయంలో ఉన్న సత్యాన్ని చూపిస్తుంది, విద్యా జ్ఞానాలు చూపించవు. విద్యా జ్ఞానాలు నీ పొట్టంత నిజమో, శరీరం ఎంత నిజమో, ఈ చావు పుట్టికలు ఎంత నిజమో, విద్యా జ్ఞానాలు కూడా అంతే నిజం. అన్ని తెలిసిన వాడు అణిగుంటాడు, ఏమీ తెలియని వాడు ఎగిరి ఎగిరి పడతాడు. అని బాగా కాసిన చెట్టు వంగి ఉంటుంది, కాయ చెప్తే తలకాయ అటు ఇటు తిప్పుతాం. నేనేదో ఇప్పుడు ఇంతకీ వీడు అడిగేది ఏంటంటే, నేనేదో ఏదో చాకరీ చేసుకుంటున్నాను. చాకరీ అంటే ఉద్యోగం. బెంగాల్లో ఏమంటారంటే, నీకేమైనా చాకరీ దొరికిందా అంటారు కలకత్తా. చాకరీ అంటే ఉద్యోగం. ఏదైనా పొట్ట కోసం ఏదైనా పని దొరికిందంటానికి చాకరీ దొరికిందంట. అంతే కదా కోటి విద్యలు, కూటి కొరకు కోటి విద్యలు. ఏదో పొట్టని పోషించుకోవాలి, ఏదో పని. కోటి విద్యలు, కోటి కొరకు చదువువలను 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 చావు లేని చదువు చదువువల్. ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని ప్రేమిస్తాం? ప్రేమించడానికి ఎవరున్నారు, ద్వేషించడానికి ఎవరున్నారు? ఉన్నది ఒక్కటంటే ఒక్కటని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎవరిని ద్వేషిస్తావు, ఎవరిని ప్రేమిస్తావు? దేశించడానికి, ప్రేమించడానికి ఏముంది? అంటే ఏది ఎక్కడికి వెళ్ళిపోతాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, ఎక్కడికి ఇంటికాల నుంచి పారిపోతాను అంటున్నాడు. ఎవడు ఉద్యోగం చాకరీ చేసుకుంటున్నాడు, చాకరీ ఇచ్చిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతానో భగవంతుని తెలుసుకోవాలంటున్నాడు అనుకుంటూ, ఎక్కడికి వెళ్ళిపోతానో భగవంతుని తెలుసుకుంటానంటున్నాడు. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడని, నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడని, నీ హృదయంలో ఆత్మముచ్యం ఉందని, జ్ఞానం నీ హృదయంలోనూ ఉందని, బయట ఎక్కడా లేదు, జ్ఞానం నీ హృదయంలోనూ ఉంది. ఏది ఉందో, ఏది సర్వకాల సర్వ వస్తువుల్లో ఏ వస్తువు అయితే ఉందో அதிவேறு ஞானம் வேறு இருக்காது, அதே ஞானம், வண்டர்ஃபுல் டீச்சிங். ఏదైతే ఎప్పుడు ఉందో ఈ శరీరం యొక్క చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, ఏదైతే ఎప్పుడు ఉందో అదే జ్ఞానం. అది వేరు జ్ఞానం వేరే కాదు, అదే జ్ఞానం, అదే శాంతి, అదే సుఖం, అదే అమరత్వం. చావు చావు ఎలా ఉంటుందో తెలియని వస్తువే జ్ఞానం. ఆ వస్తువు వేరు, జ్ఞానం వేరే కాదు, అదే జ్ఞానం, అదే శాంతి. అందుకే మన మనస్సుతో తెలుసుకునేది జ్ఞానం కాదు. వండర్ఫుల్ టీచింగ్. చెవులు ఉన్న వాళ్ళందరి పేరండి. మన బుద్ధి మంచిది కాబట్టి ఈ మాటలన్నీ తక్కేయాలని చూస్తుంది. మాటల్లో విశేషం లేదని కాదు, బుద్ధి మంచిది కాదు. భగవంతుడు కృష్ణుడు అంటాడు గీతలో, భగవంతుడు అంటాడు గీతలో, ఊరంతా బంగారం, ఇంటి నిండా బంగారం. నీ బుద్ధి పాడైపోయిన తర్వాత ఈ బంగారం ఏం చేసుకుంటావు? ఆ బంగారం నీకు పేకాట ఆడుకోవటానికి, తాగటానికి ఉపయోగపడుతుంది. వీరంతా బంగారం, నీ ఇంటి నిండా బంగారం, బాగానే ఉండరు. అయితే నీ బుద్ధి పాడైపోయిన తర్వాత ఏం చేసుకుంటావు బంగారం? వాడు పిచ్చవాడా? వరే బుద్ధిహీనుడా? నీ బుద్ధి పాడైపోయాక ఏం చేసుకుంటావు? పిచ్చోడికి ఇంకేం కావాలి? పిచ్చోడికి ఎందుకండి అని నీ మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని బట్టి మీరు సుఖపడరు, మీ మనసులో ఉన్న శాంతిని బట్టి సుఖపడతారు. మనం టైంని పాడు చేసుకుంటాం, మానవ జన్మను వృధా చేసుకుంటాం. ఎంతో కొంత మోక్షం పొందాలనే కాంక్ష మనకు ఉంది. ఎంత లేకపోతే మీరు ఇంతకి మీరు బస్సులకు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత దూరం రారు కదా? ఎంతో కొంత మోక్షాన్ని పొందడం, ఎంతో కొంత ఆత్మజ్ఞానం, ఎంతో కొంత ఉంది. రవంతోనే మీకుంది, అంతకి చెంపడి ఇంత దూరం మీరు వస్తున్నారు. కానీ దారిపోకుండా కాపాడుకోవాలి. కానీ మానవ జన్మలో మనం తొందరగా వికాసం పొందాలి. కానీ ఆ మానవ జన్మను వృధా చేసుకుంటున్నాం, మన కాలాన్ని పాడు చేసుకుంటున్నాం. మన ఇంటికెళ్ళినా సరే మన పని ఏదో మనం చూసుకుని సాధనా క్రమంలో ఉండాలి, కానీ కాలాన్ని వేస్ట్ చేసుకోకూడదు. పోయిన డబ్బు సంపాదించగలం, కానీ పోయిన కాలాన్ని సంపాదించగలం. గతించిపోయిన రాత్రి మళ్ళీ రాదు. చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. భగవాన్ అంటారు, ఆ చనిపోయిన వాళ్ళ గురించి నువ్వు దుఃఖపడతావు, నువ్వు దుఃఖపడిన వాళ్ళు రారు. నువ్వు దుఃఖపడినా ఆ దుఃఖపడి ఎవరు ఆమె తీసేసుకో, అప్పుడు నీకు మోక్షం. భగవాన్ దుఃఖపడితే మటుకు చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు, ఇంటికి రారు. అయితే దుఃఖపడేవాడు నీకు తెలుస్తుంది, ఆమె తీసేసుకో, అప్పుడు నీ లోపల ఉన్నటువంటి శాంతి సముద్రం పొంది నీ సహస్రాయడం చేస్తుంది. అది చావు అనేది, పుట్టుక అనేది నూటికి నూరు రూపాయలు అబద్ధమైన సంగతి నీ గోచరిస్తుంది. నువ్వుంటే వాడున్నాడు, నువ్వుంటే ఈడున్నాడు, నువ్వుంటే వాడున్నాడు, నువ్వుంటే ప్రపంచం, నువ్వుంటే ఇవన్నీ ఉన్నాయి. నువ్వు లేకపోతే ఏది లేదు. ఆ నువ్వెవడు? ఆ విచారాన్ని వదిలేసి ఎన్ని లోకాలు తిరుగుతావు, ఎన్ని దేశాలు తిరుగుతావు. నువ్వుంటే లోకం ఉంది, నువ్వుంటే దేవుడు ఉన్నాడు, నువ్వుంటే పునర్జన్మ ఉంది, నువ్వుంటే స్వర్గం ఉంది, నువ్వుంటే నరకం ఉంది, అన్ని ఉన్నమాట నిజమే. నువ్వుంటే ఉన్నాయి అన్ని. ఆ నువ్వెవడో కొంచెం విచారణ చేసుకోవాలి. ఆ నేనేమన్నా తెలుసుకుంటే నీకు ఈశ్వరుడు తెలుసు. ఆ నేనేమన్నా తెలుసుకుంటేనే ఈశ్వరుడు కూడా నీకు వ్యక్తమవుతాడు. ఆ నేను యొక్క స్వరూపం నీకు తెలిస్తే ఆ నేను అనేది ఒక తలంపు. మనం నేను నేనంటాం చూడండి, అది నిజం కాదు, ఒక తలంపు. ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. ఆ మూల తలంపుని మూలంలోకి తీసుకెళ్తే అక్కడ ఉన్నవాడు ఎవడు? పరాయివాడు కాదు, ఈశ్వరుడే. అడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడే. మూల తలంపు మూల తలంపు దాని మూలాన్ని చూడగానే అది నశిస్తుంది. అది నశిస్తే నువ్వు నశించవు. నువ్వు ఏదిగా ఉన్నావో, నీకు తెలుసున్నా నీకు తెలియపోయినా, నువ్వు ఏదిగా ఉన్నావో, ఇంతకాలం దేనికోసం నశిస్తున్నావు, అది నీకు తానుగా వ్యక్తమవుతుంది. అది నీ కడతారి జన్మ, అది చిటారు కోమ. ఒకటి సబ్జెక్టు, రెండు ఆలోచన, ఈ రెండు విడిచి పెట్టుకుంది. వివేకానంద లాంటి పెద్దవాడు కూడా రామకృష్ణ పరమహంస గారి శరీరం విడిచిపెట్టాక ఈ మహిమలు చేస్తారు చూడండి, కొంతమంది ఆటలు వాళ్ళు ఆకర్షించబడ్డాడు. కొంతమంది అప్పుడు స్వప్న దర్శనం ఇచ్చి రామకృష్ణుడు, ఎంతకాలానికి నేను నీకు చెప్పింది, నీ నేర్చుకున్నది చివరికి ఎలా పరిణమించింది అని. నేను చెప్పింది ఏంటి, నువ్వు నేర్చుకున్నది ఏంటి, చివరికి మహిమలా నీకు కావాలి, నీ గారడి విద్యలా. ఆ మహిమలాడు మనసు ఉండి చేస్తున్నాడా, మనసు లేకుండా చేస్తున్నాడా? అడికి మనోనాశనం అయ్యిందే, అడికి చేసేవాడికి మనసు ఉండి చేస్తున్నాడా, మనసు లేకుండా చేస్తున్నాడు, దారి తప్పుతున్నావు. నువ్వు ఏ పని మీద వచ్చావు ఆ పని మర్చిపో. చిరుకూరు ఏదో సర్కస్ కంపెనీ వచ్చిందనుకోండి, ఇక్కడ నా ఎందుకు వచ్చాను ఈ ప్రవచనం చెప్పడం మానేసి సర్కస్ కంపెనీ చూసి నేను జిన్ను వెళ్ళిపోతే అర్థం ఏంటని. అది రామకృష్ణుడు చెప్పింది స్వామీజీ, ఈ సర్కస్ జనం చూసి వెళ్ళిపోతావా? ఎవరికైనా సహకరిస్తే సహకరించి దాన్ని గ్లోరిఫై చేయకు, అది న్యాచురల్ గా నార్మల్ గా జరగాలి. దానికి పెద్ద మిషన్ అని పేరు పెట్టుకో అక్కర్లే. ఈ మహిమని చూసి దారి తప్పిపోతావా అని స్వప్న దర్శనం ఇచ్చి మార్గం తప్పిపోయిన మార్గం మళ్ళీ దారి చూపించాడు. ఆ మహిమని చేసేవాడు మనస్సు నుండి చేస్తున్నాడా, మనస్సు లేకుండా చేస్తున్నాడా? 10 మంది జనాన్ని ఆకర్షించుకోవడానికి చేస్తున్నాడా, లేకపోతే బుద్ధి లేకుండా చేస్తున్నాడు? 10 మంది జనాన్ని ఆకర్షించుకోవడానికి కదా పనులు వచ్చా. ఆ జిమ్మిక్కులని చేస్తుంటే వాడికి జ్ఞానం ఏంటి? వాడికి జ్ఞానం ఉందని నీకు తెలియదు. వాడికి జ్ఞానం ఏంటి? వాడికి 10 మందిని పోజు చేసుకోవాలనుకున్నాడు ఎవడు? ఏ 10 మంది పోజు చేసుకోవాలని ఏ జ్ఞాని అనుకోడు. అలా అనుకుంటే వాడికి జ్ఞాని కాదు. సత్యం నీ హృదయంలో అంటే ఈ మనోదేహములకి సంబంధం లేకుండా ఉంటుంది. శరీరంలో వచ్చే రోగాలకి, మనసులో వచ్చే వికారాలకి, మనసులో వచ్చే ఉద్రేకాలకి ముళ్ళొచ్చే తల వెంట్రికి వాసనతో కూడా సంబంధం లేకుండా హృదయంలో మనోదేహములకు, ఈ చావు పుట్టికలకి మనోదేహములకు సంబంధం లేకుండా ఒక సత్యం ఉంది, అది స్వతంత్రముగా ఉన్నది, అది స్వతంత్రం. ఇష్ట ఇష్టాల్లోంచి ఈ ప్రేమలు ద్వేషాలు ఈ కక్షలు కార్పణ్యాలు వీటిల్లోంచి బయటికి రాకుండా నీకు స్వతంత్రుడు అవ్వలేదు. మన బతికిడు కూడా బానిస బతికులు, రవ్వంతి విచారణ చేయకుండా, ముళ్ళంత విచారణ చేయకుండా, లోపలకు ఒక అంగుళం తెక్కకుండా, ఎవరి మీద మమకారం పెట్టుకుని చచ్చిపోయేవారు కానీ చాకరీ చేసి చేసి చచ్చిపోతాం చివరి కాదు. ఈ చచ్చిపోటానక ఈ విద్యలన్నీ ఇదే మాయ. ఎవరి మీద మమకారం పెట్టుకుంటాం, వాళ్ళ కోసం బతకటం, రవంతి విచారణ మనకు లేదు. మరి ఎవరికైనా చేస్తే మన డ్యూటీ మనం చెయ్యాలి, కానీ మమకారం పెట్టుకోకూడదు. అప్పుడు డ్యూటీ చేయొచ్చు, మనం డ్యూటీ చేయొచ్చు, కానీ మమకారం పెట్టుకోకూడదు. మమకారం పెట్టి డ్యూటీ మనల్ని బంధించదు, మమకారం బంధిస్తుంది. పని మమ్మల్ని పని బంధించదు. ఆ పని పట్ల ఉన్న ఆసక్తి, ఆ పని పట్ల ఉన్న ఆసక్తి, ఆ పని పట్ల ఉన్న అనురక్తి మనల్ని బంధిస్తుంది. కానీ పని బంధించదు, డ్యూటీ కింద చేస్తే అది బంధించదు మనల్ని. మీరు ఎవరి కోసం పని చేస్తాండే చెయ్యండి, కానీ అసలు మీ గురించి మీరు ఆ యొక్క 5 నిమిషాలను విచారణ చేసుకోవాలి. నీ హృదయంలో ఏదో ఒక పదార్థం ఉంది, నీకు తెలిసిందో ఉంది, నీకు తెలియకపోయినా ఉందో బ్రహ్మ పదార్థం ఉంది. నీకు తెలిసిందో ఉంది, అది తెలుసుకోవడానికి ఇల్లు ఇడిచిపెట్టి, ఉద్యోగం ఇడిచిపెట్టి పారిపోక్కర్లేదు. అది తెలుసుకోవడానికి ఇల్లు ఇడిచిపెట్టి, ఉద్యోగం ఇడిచిపెట్టి పారిపోక్కర్లేదు. సందేశించడం అంటే మనిషి ప్రపంచానికి మనుషులను విడిచిపెట్టి, ప్రపంచాన్ని విడిచిపెట్టి అక్కడికి పారిపోవటం కాదు. సన్నిసించడం అంటే బట్టలు మార్చుకోవడం కాదు. సన్నిసించడం అంటే ఎక్కడికో పారిపోవటం కాదు. సన్నిసించడం అంటే బట్టలు మార్చుకోవడం కాదు. సన్నిసించడం అంటే మమకారం లేకుండా పనిచేయటం. ఇదంతా నా వల్లే జరుగుతుంది, నేను చచ్చిపోతే సూర్యుడు ఉదయించడానుకుంటే వీళ్ళకి జ్ఞానమా? నీ వల్ల ఏం జరుగుతుంది? సృష్టి అలా ఉంది. మధ్యలో మనం వచ్చే మధ్యలో వెళ్ళిపోతాం. ఈ సృష్టి మనతోటి సృష్టి ఇక్కడికి రాలేదు. సృష్టి ఉండగా మనం ఇక్కడికి వచ్చాం, మళ్ళీ మధ్యలోంచి మనం బయటికి వెళ్ళిపోతాం. నువ్వు లేకపోతే సృష్టి ఆగిపోతుందా? గాలి ఉండదా? సూర్యుడు ఉండడా? చంద్రుడు ఉండడా? నువ్వెంత, నీ తెలివి ఎంత, నీ బుద్ధి ఎంత భగవంతుడితో పోల్చుకున్నప్పుడు? ఈశ్వరు యొక్క జ్ఞానంతో, ఈశ్వరుడు యొక్క శక్తితో, ఈశ్వరుడు యొక్క వైభవంతో పోల్చుకున్నప్పుడు నువ్వెంత, నీ తెలివి ఎంత, నీ బతికెంత, నీ సంపద ఎంత? ఒకసారి టాటాకి బొంబాయిలో సన్మానం చేశారు, ఇప్పుడు 20 ఏళ్ల కంటే. సన్మానం చేస్తే నీకేదే నేను పెద్దవాడి కింద కనిపిస్తాను, ప్రపంచంలో ధనవంతుల్లో నేను 100వ కింద కూడా రానని చెప్తాను. నీకేదో బంగారు పిచ్చి కింద కనిపిస్తున్నాను, ప్రపంచంలోనే ధనవంతులు లెక్కడితే నేను 100వ కూడా కింద రాను. ఈశ్వరు యొక్క ఐశ్వర్యం అంతా మనకున్న ఐశ్వర్యం ఏర్పాటు. అంటే సన్యాసం అంటే ఎక్కడికో పారిపోవటం కాదు, నీ పని నువ్వు చేసుకో, అహంత లేకుండా మమత లేకుండా చేసుకో. అహమన్నా అహంతన్నా అహంకారం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఒకటి అహంత లేకుండా మమత లేకుండా నీ పని చేసుకో, పని విడిచిపెట్టి పారిపోవటం కాదు. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు అది ఒక పని, కాలకృత్యాలు తీర్చుకుంటున్నావు అది ఒక పని, అన్నం తింటున్నావు ఒక పని, ఏదైనా శరీరంలో రోగం వస్తే వైద్యం చేయించుకుంటున్నావు, ఇవన్నీ పనులే కదా. ఏదో పని చేసుకోకుండా నువ్వు శరీర యాత్ర నడుస్తుంది. అంచేత నువ్వు చేసుకునే పని, నీ చేతిలో ఉన్న భగవంతుడికి నీ కేటాయించిన పని చెయ్యి, ఇష్టంగానే చెయ్యి, ప్రియంగానే చెయ్యి, అయిష్టంగా చేయకు. కానీ నువ్వేం చేయాలంటే సన్యసించడం అంటే వాంఛలు లేకుండా మమత లేకుండా అహంత లేకుండా చెయ్యి. సన్యసించడం అంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టడం కాదు, నువ్వు చేస్తున్న పని నేను చేస్తున్నా తలంపు విడిచిపెట్టి. తలంపు నేను చేస్తున్నాననే భావన తలంపు విడిచిపెట్టి చేస్తే కొత్త వాసనలు రావు. అంతకుముందు పాత వాసనలు ఉంటాయి, తీరి పోతాయి, అవన్నీ పోతాయి. మనం ఏం చేయాలంటే పూర్వజన్మ నుంచి కొన్ని సంస్కారాలు వస్తాయి. పూర్వజన్మ శరీరం చచ్చిపోయింది, మనకు కొత్త శరీరం వచ్చింది. ఆ సంస్కారాలు వాసనలు ఏం చేస్తాయంటే హ్యాబిట్స్ అలవాటు, హ్యాబిట్స్ అలవాటు. ఏదో సంపాదించుకుంటున్నాను, మీరు ఏదైనా సంపాదిస్తున్నారని మీరు నన్ను అడుగుతున్నారు. సంపాదన అంటే ఏదో సంపాదించుకుంటున్నాను, ఏదో ఉన్నది ఏదో వస్తుంది. సంపాదిస్తున్నారంటే నన్ను ఏం చెప్పమంటారు, ఎవరి కోసం సంపాదించారన్నారు. నా కోసం గట్టిగా బాగా సంపాదించేసుకున్నామంటే నాకు అలవాట్లు ఏ గుట్లు బాగుట్లోనే కనిపిస్తుంది. ఒక సినిమాకి వెళ్ళను పేకాట్లు లేదు, బాగుళ్ళు లేదు, అలవాటు ఒక్క అలవాటు లేదు, డబ్బు పాగొట్టుకునే అలవాటు ఒక్కర్లేదు. మీరు సంపాదించుకున్నారు, సంపాదించుకున్నారు, ఏదో సంపాదించుకున్నారు, ఎవరి కోసం కొన్ని అలవాట్ల కోసం సంపాదించుకున్నారంటే ఒక్క అలవాటు లేదు, డబ్బు పోయే అలవాటు ఒక్కట్లేదు. తిరగబడ్డాడు నా మీద, ఎవరి కోసం సంపాదించాడు? నా కూతురు నా మీద ఆధారపడలేదు, నా కొడుకు నా మీద ఆధారపడలేదు, వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు వ్యాపారంలోకి వచ్చి సూచన కనపడటం లేదు. పోయిన అలవాట్ల కోసం బాగా సంపాదన చేసుకుందామంటే ఒక్క అలవాటు లేదు, హ్యాబిట్స్ అంటూ లేవు నాకు. ఏదైనా అలవాట్లుంటే నీరంతా బయటికి పోతుంది, ఒక చుక్క బయటికి వెళ్తారు అలవాట్లు లేదు. గట్టుకి కన్నాలు ఉంటే నీరంతా బయటికి వెళ్ళిపోతుంది, కన్నాలు ఏం లేవు బయటకు, ఉన్నది బయటికి పోవటం లేదు. ఎవరి కోసం కడతారు? ఏదో వస్తుంది, అలా వెళుతుంది. ఏదో మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చేదే వస్తుంది, అంటే వస్తుంది, ఏదో చేసుకుంటున్నాం. కానీ ప్రత్యేకంగా సంపాదించాలి సంపాదించాలని లేదు, కోరిక ఏమి లేదు. ఏదో మామూలుగా చేసుకుంటున్నాం వస్తుంది. అలాగని పెద్ద బాగా ధనవంతులు అయిపోవాలి, సంపాదించుకుంటున్నాం బాగా, కోరిక ఏమి లేదు. సూపర్ రిచ్ అయిపోవాలి, ఈ ఊళ్ళో ఎంతకంటే ధనవంతులు లేడు, ఈ ప్రాంతంలో ఎంతకంటే ధనవంతులు లేని అనిపించుకోవాలి నాకేమి ఉండాలి. ఉన్న డబ్బే బయటికి వెళ్తుండాలి, ఏ గూట్లో డబ్బు ఆ గూట్లోనే కనిపిస్తుంది. ఇంకా సినిమాకు కూడా వెళ్ళినట్టు ఇంక ఇక డబ్బు ఏమవుతుంది, డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? ఎవరైనా నన్ను ఏదైనా అడిగితే ఇస్తాను, తగు మాత్రంగానే ఇస్తాను. ఎవరైనా ఏదైనా అడిగితే ఇస్తాను, ఎక్కువ మనం ఎలా ఇస్తాను, తగు మాత్రంగానే ఇస్తాను. ఒక నాకు ఉన్నదంత ఇచ్చేసారనుకోండి, సమాజంలో ఈ డబ్బు లేని వాడిని ఎవడో గౌరవించడానికి కూడా నాకు తెలుసు. ఈ సమాజంలో డబ్బు లేని వాడిని, డబ్బు లేని వాడిని ఎవడో గౌరవించడం తెలుసు. అది బొత్తిగా మూర్ఖుని కాదు, నేను బుద్ధిగా బుద్ధి లేని వాడిని కాదు. ఎవరైనా అడిగితే ఎక్కువ ఇవ్వను, ఎలా ఇస్తాను, తగు మాత్రంగానే ఇస్తాను. కొన్ని ఎక్కువ ఇవ్వచ్చు మీరు అడుగుతారు అనుకోండి, డబ్బు లేకపోతే ఎవడో గౌరవించడానికి కూడా నాకు తెలుసు. డబ్బు లేకపోతే చుట్టాలను కూడా చుట్టాలు కాదంటారు. కానీ లోకం మాటలు చెప్పుకుంటున్నాడు, అంటే లోకం మాటలు చెప్పుకుంటున్నప్పుడు అంటే నువ్వు సన్నిహించడం అంటే ఎర్రబట్టలు కట్టేసుకుంటే సన్నిహించడం కాదు. మమకారాన్ని తగ్గించుకుని, అహంకారాన్ని తగ్గించుకుని నీ చేతిలో పన్ను వచ్చాయి. మమకారాన్ని తగ్గించుకుని, అహంకారాన్ని తగ్గించుకుని నీ చేతిలో ఉన్న పన్ను వచ్చాయి. అదే ఇష్టంగా చెయ్యి, ఆప్యాయంగా చెయ్యి. ఇష్టంగా చెయ్యి, ఆప్యాయంగా చెయ్యి. అంచేత ఒకసారి నీకు ఇష్టమైన పనులు జరుగుతాయి, ఒకసారి నీకు ఇష్టమైన సంఘటనలు జరుగుతాయి, ఒకసారి ఇష్టమైన సంఘటనలు జరుగుతాయి. నీకు ఒకసారి ఇష్టమైన సంఘటనలు జరుగుతాయి, నీ మనసుకి ఇష్టమైన సంఘటనలు కూడా వాడు జరుగుతూ ఉంటాయి. ఇష్టమైంది జరిగినా ఏ అమృతంలో చూడండి, ఇష్టమైంది జరిగినా ఇష్టం లేనిది జరిగినా భగవంతుడికి తెలియకుండా జరగదు. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, తలకాయ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. తలకాయ లేని వాళ్ళకి మేము చెప్పక్కర్లేదు. ఎందుకు అలా కంగారు పడిపోతారు, ఎందుకు అలా భయపడిపోతున్నారు, ఎందుకు ఆ శరీరం అంటే చెమట్లు ఎందుకు, ఎందుకు మీ నిద్ర పోగొట్టుకుంటున్నారు, ఎందుకు శుభ్రంగా నిద్రపోండి రాత్రిలో, నిద్ర ఎందుకు పోగొట్టుకుంటున్నారు నిద్రా, ఎందుకు మీకు ఇష్టమైన జరిగినా ఇష్టం లేని జరిగినా భగవంతుడికి తెలియకుండా ఏది జరగటానికి వీలేదు, జరగదు. మీలో నాలో ఉంటేనే కదా భగవంతుడు ప్రపంచంతో వ్యాపించి ఉన్నాడు. వాడి వాసుదేవుడు వ్యాపించి ఉన్నవాడే వాసుదేవుడు, సృష్టిని అంతా కవర్ చేస్తున్నాడు సృష్టిని అంతా. ఒక వాడికి తెలియకుండా చిన్న సంఘటన కూడా జరగటానికి వీలులేదు. ఈ మధ్యన అమెరికాలో ఒక యూనివర్సిటీలో పిచ్చోడు 30 మందిని చంపేశాడు. ఆడికి పిచ్చట్గా తుపాకు ఉంది, 30 మందిని చంపేశాడు. అందులో మన ఇండియా వాడు తమిళ అని ఒకడు, వాడి పేరు లోకనాథన్. వాడి పాపం ఇప్పుడు బాగా చదువుకుని ఐఐటీలో కాన్పూర్లో చదివి, వాడి పేరు లోకనాథన్, వాడు కాన్పూర్లో చదువుకుని ఇంకా పెద్ద పెద్ద జీతాలు వచ్చే ఐఐటీలో చదివాడు. ఇంకా పెద్ద పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగంలో ఉద్యోగాలు అతనికి వచ్చిన ఇది ఫస్ట్ క్లాస్ టీచర్. అతను మెకానికల్ ఏదో చెప్తాడు, మెకానికల్ ఇంజనీరింగ్ ఏదో చెప్తాడు అతను, ఇది ఫస్ట్ క్లాస్ టీచర్. అంటే ఇంక పెద్ద జీతాలు కూడా వదిలిపిన టీచింగ్ లో ఆ యూనివర్సిటీలో 15 సంవత్సరాలు చెప్తున్నాడు. ఇది లవ్ ఇస్ ఇది ఫస్ట్ లవ్ ఇస్ టీచింగ్. ఈ పిచ్చోడు 35 మందిని చంపేస్తాడు, నీ పిల్లలకు పాఠాలు చెప్తాడు, ఆయన చంపేశాడు. ఇక ఏముందని గన్ను ఎలా చెప్పేశాడు, ఆ తుపాకీ ఎలా చెప్తే అక్కడ 35 మంది చచ్చిపోతారు. లెక్చరర్లు చనిపోయారు, స్టూడెంట్లు చనిపోయారు. వాళ్ళు తల్లిదండ్రులు తమిళనాడులో ఉంటున్నారు ఈరోడ్ లో, తెలియపరిచారు వీడు బయలుదేరి శవాన్ని ఇక్కడికి తీసుకురావద్దన్నారు తల్లిదండ్రులు భార్య. మేమే అమెరికా వచ్చేస్తాం, అమెరికాలోనే దహనం చేస్తాం అన్నారు సార్ గారు. ఎందుకు, ఇది మాతృదేశం కదా, ఇండియా తీసుకు, అక్కడ గవర్నమెంట్ చెప్పింది మీ శవాన్ని మీకు కావాలంటే ఖర్చులు లేకుండా ఇండియా పంపేస్తాం, విమానం ఖర్చులు మేమే పెట్టుకుని పంపిస్తాం, మారి మీ మా శవాన్ని పంపొద్దు, మేమే అమెరికా వచ్చి పంపిస్తాం. అంటే వాడు 2 ఏళ్ళకోసారి ఇంటికి వచ్చేవాడు అంటున్న ప్రొఫెసర్. అతను ఇది నేమ్ ఇది లోకనాథన్. కానీ భగవంతుడు చూడండి, భగవంతుడు తెలియకుండా ఏదైనా జరగదని నేను చెప్తున్నాను చెప్పేవాడు, ఇంటికాడ తల్లిదండ్రులు చెప్పేవాడు అంటే, అమ్మా నేను ఇంకో 10 ఏళ్ళు అమెరికాలో ఉంటాను, తర్వాత మెడ్రాస్ వచ్చి సెటిల్ అయిపోతాను, ఈ లోపల ఏ కారణం చేస్తానని అమెరికాలో చచ్చిపోతే నా శవాన్ని ఇండియా తీసుకురాకండి, నా శవాన్ని అమెరికాలోనే దహనం చేయండి అని చెప్పి ఆడు కోరిక నెరవేర్చడానికి మేము అమెరికా వెళ్తున్నాం. ఏ కారణం చేతనా నేను అమెరికాలో చచ్చిపోతే నా శవాన్ని ఇండియా మోసుకురావద్దు, ఎక్కడైతే నేను చచ్చిపోయినా అక్కడ దహనం చేసి బూడిచ్చేసేయండి అని చెప్పాడు. అందుకే బూడిచ్చేయటానికి అమెరికా వెళ్తున్నాం. చివరికి అప్పుడు చివరికి మిగిలింది బూడిద. పూర్వం పెద్ద మనిషికి భార్య అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. ఆవిడ చచ్చిపోయింది పాపం 40 సంవత్సరాలు ఎప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే శవంతో పాడు ఈయన కూడా వల్లకాట్లోకి వెళ్ళాడు. కాలిపోయింది 3వ 4వ రోజున అస్థికులు పూజ చేస్తారు, అస్థికులు తీస్తారు, తర్వాత ఎక్కడో కలుపుతారు. నేను ఎంతో ప్రేమించిన భార్య, నా గుప్పుటి నా గుప్పుట్లోకి వచ్చింది బూడిది కింద, ఇదే గుప్పుటి బూడిది అయినంతకంట అంతే జీవితం. నేను ప్రేమించిన భార్య గుప్పుడి బూడిది అయింది. ఈ బూడిదిని తీసుకెళ్లి గంగానదిలో కలిపిస్తాను. ఇటువంటి బూడిదిల్ని ఎంత బూడి ఎన్ని బూడిదిల్ని నాకు గంగానది భరిస్తుందో, ఇటువంటి శవాల్లోంచి వచ్చే ఎముకల్ని శవాల్లోంచే బూడిదల్ని ఎన్ని 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 బూడిదల్ని ఎన్ని ఎముకని పొడాన్ని ఎన్ని అస్థికులు నాకు గంగానది భరిస్తుందో. మనమే రైలు ఉందని కాశీ వెళ్ళిపోతున్నాం, అక్కడ ఎముకలు కలిపేస్తే భరించేది గంగానది. మనకే 4 రూపాయలు రైలు టికెట్ కొనేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ బూడిదల్ని అస్థికులను ఎవరు కలిపి ఎవరు 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 భరిస్తున్నారు, ఎవరు భరిస్తున్నారు? గంగానది భరిస్తాను, నువ్వు భరించడం లేదు. రైలు టికెట్ ఉంటే వెళ్ళిపోతున్నావు నువ్వు కాశీ, రైలు టికెట్ కొనుక్కోవడం వెళ్ళిపోవడం, ఈ బూడిద అక్కడ కలిపేయటం వచ్చేయటం, ఎవరు భరిస్తున్నారు ఇది? గంగానది భరిస్తాను. ఇన్ని ఎముకల్ని గంగానది భరిస్తూ, ఇంత బూడిదని గంగానది భరిస్తూ శాంతంగా ఏమీ తెలియనట్టు దాని మార్గానది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతాను. మన బూడిదిల్ని మన ఎముకల్ని దాంట్లో కలుపుతాడు. నిజమైన గురువు గంగానది లాంటి వాడు. ఈ ఎముకల్ని గంగానది భరిస్తుంది, ఈ జీవకోటిని గురువు భరిస్తుంది. rappresenta in proprio il cipotone. తన పని ఏదో తాను చూసుకుంటాను కానీ మీరు గురువుని విమర్శించినా స్తోత్రం చేసినా, మీరు స్తోత్రం చేసినా గురువుని విమర్శించినా వీటికి ఎవరుగా అంటే గురువు తన పని తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు గంగా నదిలో. వాడి నిధులైన గురువు మీరు అప్పరు చల్లినా తేడా నీళ్ళు చల్లిన మీరు గురువు గురువుకి అత్తరువు రాసినా లేకపోతే గురువు మీద తేడ నీళ్లు చల్లినా గంగా నదిలో గురువు తన పని చేసుకుంటూ తను పోతున్నాడు. గురువు కూడా గంగా నదిలాంటి కూడా. నేను ఎంతో ప్రేమించిన నా భార్య బూడిది నేను మోయిటున్నది గంగా నది భరిస్తాను. ఎముకలు గంగా నది భరిస్తున్నారు. కొంతమంది పుష్పాలు వేస్తున్నారు గంగా నదిలో, కొంతమంది బూడి వేస్తున్నారు, కొంతమంది ఎముకలు కలుపుతున్నారు. తన పని అదే చూసుకుంటాను గంగా నది. పుష్పాలు వేసినా బూడి వేసినా గురువు కూడా చూడండి వాడు. ఎక్కడికి పారిపోతావు? మమకారం లేకుండా పని చేయటం నేర్చుకో. ఎక్కడికి పారిపోతావు? ఉద్యోగం విడిచిపెట్టేస్తాను అంటున్నావు. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి వెళ్ళినా సమాజం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం ఉంటుంది. నువ్వు ఎందులోంచి అయితే నువ్వు ఆత్మ కానిదానంటే ఆత్మబుద్ధి పెట్టుకున్నావు, మంచి కానిదానంటే మంచి బుద్ధి పెట్టుకున్నావు. అది విడిచిపెట్టి అది నిజమైన సన్యాసం అంటారు చెవులను వాళ్ళందరూ వినండి. మనకు రెండు చెవుల మధ్యన తలకాయ కూడా ఉంది, అది మర్చిపోకండి. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడ పోయినా ఎక్కడికి పారిపోయినా పంచభూతాలు ఉన్నాయి. ఎక్కడికి పారిపోయినా నీ మనస్సు నీకు కూడా వస్తుంది. ఎక్కడికి పారిపోయినా అక్కడ రాగద్వేషాలు ఉన్నాయి. ఏముంది ఈ లోకంలో? ఉన్నదంతా హృదయంలో ఉంది, బయట ఏమి లేదు. బయట ఏదో ఉందని అనుకోటని అవి నీ యొక్క అమాయకత్వాలు గురి. మంచి కాని అంది మంచి బుద్ధి, మంచి మంచి కాని దాని అంది మంచి చేస్తుందని బుద్ధి పెట్టుకున్నావు. ఆత్మ కాని దాని అంది ఆత్మబుద్ధి పెట్టుకున్నావు. ఆ రెండు విడిచిపెట్టమే సన్యాసం. ఏది నీకు శ్రేయస్సు కలగజేస్తుందో అది శ్రేయస్సు కలగజేయదనుకుంటున్నప్పుడు, ఏదైతే శ్రేయస్సుని కలగజేయదో అది దాని పట్ల నీకు శ్రేయస్సు కలగజేస్తుందని బుద్ధి పెట్టుకున్నావు, దాంట్లోంచి బయటికి రా, అది సన్యాసం. ఏదైతే నీకు శ్రేయస్సు కలగజేయదో అది శ్రేయస్సు కలగజేస్తుందని నువ్వు అనుకుంటున్నావు, దాన్ని విడిచిపెట్ట. తలంపు విడిచిపెట్టు, ఆ భావం విడిచిపెట్టు, అనురాగం విడిచిపెట్టు, ఆలోచన విడిచిపెట్టు, ఆ సంకల్పాన్ని విడిచిపెట్టు, అది సన్యాసం. మీ ఇంట్లో ఏ కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మల కోసం మీరు డ్యూటీ మీరు చేయండి. మీ డ్యూటీ మీరు చేయటం కాకుండా బొమ్మల కోసం మీ విచారణ కూడా విడిచిపెట్టుకుంటారా? మీరెవరో మీరు తెలుసుకోవటం మానేస్తారా? ఇలా బొమ్మలు వేసుకుని కళ్ళు మూస్తే వాళ్ళకి మీకేం సంబంధం? మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ప్రేమించవచ్చు, మీరు వాళ్ళని ప్రేమించవచ్చు, అది కళ్ళు మూస్తే వాళ్ళకి మీకేం సంబంధం? అలా అలాగే డ్యూటీ మానమని చెప్పటం లేదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, డ్యూటీ మానమని చెప్పటం లేదు, డ్యూటీ చేయండి. కానీ ఆ డ్యూటీ చేయని అంతవరకే మీ విచారణ మీరు ఎదుర్కొంటారంటే ఈ అంతర పిచ్చవాళ్ళారు. ఈ ప్రపంచం అంత ఒక పిచ్చ హాస్పిటల్. ఎవడ కోసం అయితే జీవితం అంతా కష్టపడుతున్నావు, నువ్వు చచ్చిపోయినప్పుడు వల్లకాడులో రావడానికి కూడా బద్దకం చూడచ్చు, వీళ్ళ కోసమా నీ విచారణ విడిచిపెట్టుకుంటావా? వల్లకాట్లోకి రావక్కర్లేదు, నోటి నుండి అమ్మ అని కూడా అన్నారు. ఏదో సమాజానికి భయపడి లోకానికి భయపడి అమ్మతో మాట్లాడకపోతే అమ్మ ఏమనుకుంటుందని భయపడటం, కానీ అమ్మ అన్నప్పుడు కూడా నోటి నిండా కూడా మాట రాదు. వీళ్ళు చూసా నీ విచారణ విడిచిపెట్టుకోవటం. ఏంటి వాళ్ళకి నీకు అనుబంధం ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అంచేత నీకు ఏది జరుగుతుందో భగవంతుడు తెలియకుండా జరగదు. ఏది తెలియకుండా ఇప్పుడు అక్కడ ప్రొఫెసర్ గారు చనిపోయారు, పాపం ఎవడో కాలిస్తే నేను చెప్తున్నాను, అది భగవంతుడు తెలియకుండా జరగదు. ఆయన మరణం అలాగుంది, ఆయన మరణం అలాగే 35 మందిని పిచ్చోడు చంపేశాడు. ఆడ ఎవరిని ఎడతాడు, 12 ఆడే పిచ్చెక్కడు. ఓ పిచ్చకొక చూడండి, ఒకసారి కలిసేస్తున్నాడు దారి, మన అపకారం చేయక్కడే దారి పడిన కలిసేస్తున్నారు. ఆడ ఎవడు కలిస్తాడు, పిచ్చెక్కిపోతుంది. మీరు ఎవరి కోసం అయితే జీవిస్తున్నారు, ఎవరికైతే మీ సర్వస్వం ఒడ్డి పని చేస్తున్నారు, ఎవరి కోసం అయితే మీరు సంపాదించి ప్రతి పైసా పోగు చేసేస్తున్నారు, వాళ్ళకు సరి మీకు అమ్మ అని కూడా అనులేదు లోపం. మర్యాద కోసం వచ్చు నోటి నుండి అమ్మట కండరు, ఇది మెక్కాని కదా. ఏది జరుగుతుందో ఏది జరగదో, నీకు ఇష్టమైన సంఘటనలు జరగవచ్చు, నీకు ఇష్టం లేని సంఘటనలు జరగవచ్చు, కానీ నీకు ఇష్టమైనది జరిగిందా, నీకు ఇష్టం లేకపోయిన జరిగినా భగవంతుని తెలియకుండా జరగటానికి వీల్లేదు, జరగదు. దెర్ ఈజ్ ఈశ్వర, దెర్ ఈజ్ ఒక ఈశ్వరుడు ఉన్నాడు, కంట్రోల్ రాయిని ఈ సృష్టిదంతా. అది ఉపనిషత్తులు చెప్తాడు, ఎవడ భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎవడ భయం వల్ల గాలి వేస్తుందో, ఎవడ భయం వల్ల పంచిపోతాడు పని చేస్తున్నాడు, ప్రాణం పోసేవాడికి ప్రాణం పోస్తున్నాడు, ప్రాణం తీసేవాడికి తీసేస్తున్నాడు, ఎవడ భయం వల్ల యమధర్మ రాశి ఈ పనులన్నీ ఎవడు చేస్తున్నాడో ఆ భయంకరుడు ఎక్కడో లేడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. యమధర్మరాజు పోలి ఇంకో రోజున ఆపిచేద్దాడు వాడు ఇష్టం కాదు. ఎవడు దయ్యం వల్ల ఎవడ భయం వల్ల ప్రాణం తీసేస్తున్నాడు వాడు ఎక్కడో కదా, ఆ భయంకరుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు. వాడితోటి రాజీ పట్టం లేదు, వాడితో విరోధం పెట్టుకుని ఏమి చేయలేవు. ఎవరితోటి? భగవంతుడితోటి, గురువుతోటి విరోధం పెట్టుకుని ఏమి చేయలేవు. ఒకటి నేర్చుకో, రాజీ పట్టం నేర్చుకో, భగవంతుడి సంకల్పంతో రాజీ పట్టం నేర్చుకో. ఒకవేళ భగవంతుడి సంకల్పం కాదని నువ్వు చేసేది ఏమి లేదు, చివరికి మిగిలేది బూడిద. నీకు ఇష్టమైనది జరిగినా ఇష్టం లేని జరిగినా ఈశ్వరుడికి తెలియకుండా జరగటం లేదు. అట్టి ఈశ్వరుడు ఆ భయంకరుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. నువ్వు ఎలా రాజీ పడతావు? వాడితో రాజీ పడతావు నేను. వాడితో నేను రాజీ పడినంత వరకు మిగిలేది క్షోభ, మిగిలేది వల్లకాడు. మిగిలేది నరకం, మిగిలేది పాడు లోకాలు. ఈశ్వరుతో సంకల్పం, నువ్వు ఈశ్వరుతో రాజీ పడవనుకో, మిగిలేది పాడు లోకాలు. ఈశ్వరుడు సంకల్పాన్ని సంకల్పంగా మార్చుకో, ఈశ్వరుడు ఇష్టాన్ని ఇష్టం చేసుకో, ఈశ్వరుడు ఇష్టాన్ని నీ ఇష్టం చేసుకో, అప్పుడు నీకు అశాంతి నశిస్తుంది. భగవాన్ ఏమంటారంటే, అసలు మనం లేవు, ఈశ్వరుడే ఉన్నాడంటారు. అసలు మనం అంటూ లేము, ఉన్నవాడు ఈశ్వరుడే, ఉన్నవాడు ఈశ్వరుడే, మనం అంటూ లేము. ఒకవేళ ఈశ్వరుని మనం ఏమనుకుంటున్నామంటే, ఈశ్వరుడికి భిన్నంగా మనం ఉన్నాం అనుకుంటున్నాం. నీకు అర్థమవుతుందా? ఆడించేవాడు ఆయన, పలికించేవాడు ఆయన. ఈశ్వరుడికి భిన్నంగా మనం ఉన్నాం అనుకుంటున్నాం కదా. ఆ భిన్నంగా ఉన్నవాడు ఎవడో విచారణ చేసి చేసుకుని నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. దేనిది అన్నపూర్ణో అన్నపూర్ణ, అలా అన్నపూర్ణంతో లేదు. కానీ ఉన్నాను అనుకుంటు లేదంటే ఇప్పుడు అన్నపూర్ణ కోపం వస్తుంది. ఎవరు లేదంటే అందరికి కోపాలే, ఎవరు లేదంటే అదే కోపాలి. నువ్వు లేవంటే నీకు కోపం, ఆస్తి లేకపోయినా అందరికి కోపాలు ఉన్నాయి. అన్నపూర్ణ లేదు, ఉన్నవాడు ఈశ్వరుడు, ఉన్నవాడు ఈశ్వరుడు. కానీ అన్నపూర్ణ ఏమనుకుంటుంది? ఉన్నాననుకుంటుంది. అన్నపూర్ణ ఏమనుకుంటుంది? లేదు. కానీ ఏముంటుంది? ఉన్నాననుకుంటాను. ఈశ్వరుడికి భిన్నంగా ఈశ్వరుడు ఉన్నాడు, నేను ఉన్నాను అనుకుంటాను. అన్నపూర్ణ ఈశ్వరుడు ఉన్నాడు, మనం అందరం కదా అన్నపూర్ణ కదా, మనం అందరం ఈశ్వరుడు ఉన్నాడు, మనం ఉన్నాం అనుకుంటున్నాం. ఇక్కడ భగవాన్ చెప్పిన సిద్ధాంతం, అహ మనం లేము, ఉన్నది ఈశ్వరుడు. కానీ మనం లేవనుకుంటున్నాం, ఉన్నాం అనుకుంటున్నాం. ఈశ్వరుడికి భిన్నంగా మనం ఉన్నాం అనుకుంటున్నాం కదా. ఆ ఉన్నది ఎవరో తెలుసుకో, ఈశ్వరుడికి భిన్నంగా ఉన్నది ఎవరో తెలుసుకో. ఆ ఉన్నాను ఉన్నాను అనుకుంటున్నా కదా, అప్పుడు ఇది ఆ ఉన్నవాడు ఎవడో నువ్వు విచారణ చేసి తెలుసుకుంటే వాడు లేడని తెలుస్తుంది. వాడు లేడని తెలుస్తుంది, ఉండి బాబు మిగిలేదు ఈశ్వరుడే. అన్నపూర్ణ లేదు, కానీ ఉన్నానని అనుకుంటుంది. నీకు అర్థం, ఈశ్వరుడి భిన్నంగా ఉన్నాను అనుకుంటుంది కదా. అనుకునేది ఎవరు లోపల? అది మనస్సో జీవుడో ఏదో ఒకటి అహంకారమో, మనస్సో జీవుడో ఇంకోటో ఏదో అనుకుని లోపల అనుకున్నవాడు ఉన్నాడు. వాడెవడు? వాణ్ణి తెలుసుకుంటే నీకు అప్పుడు ఆత్మజ్ఞానం కలదు. మనం అనుకుంటున్నాం కదా మనం ఉన్నవాడు ఎవడు? అయితే నువ్వు ఈశ్వరుడితోటి రాజీ పట్టం నేర్చుకో, ఆయన ఇష్టాన్ని ఇష్టంగా చేసుకో, ఆయన సంకల్పాన్ని సంకల్పంగా చేసుకో. ఒకవేళ నేను రాజీ పండంటావు అనుకో, నువ్వు చేసేది ఏమి లేదు, రోడ్డు రాళ్ళకని తలకాయ పెట్టినట్టే ఇంకా. రాజీ పడకుండా నువ్వు చేసేది ఏమి లేదు. భగవంతుడితో రాజీ పడు. భగవంతుడితో రాజీ పడితే నువ్వేమవుతుందంటే, భగవంతుడి ప్రేమ విషయాప్తమైంది, మీ ప్రేమ ఎంతది? మీ ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి ఇస్తారు అంతకంటే ఎక్కువ ప్రేమ ఎవరు? మీ ప్రేమ మీ ఆయనకి ఇస్తారు కొంచెం, కొద్దిగా గొప్ప ఉంటే మీ కూతురికి ఇస్తారు, మీకు అర్థం అవుతుంది. అది మీ కొడుకు కొంత ప్రేమ ఇస్తారు 10 పైసలు, మీ కోడలకు అసలు ఇవ్వరు. మీలో ఎవరైనా కోడలను కూతురిగా చూసేవాళ్ళు ఎవరైనా ఎవరైనా ఎక్కడో దేవుడు అక్కర్లేదు, మీ కోడల్ని కూతురిగా మీ బిడ్డలా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? మీ కూతురు ఏదైనా పొరపాటు చేస్తే దాచేసుకుంటారు, కోడలు చిన్న పొరపాటు చేస్తే లోకం అంతా టామ్ టామ్ చూసేస్తారు. చిన్న పొరపాటు ఏళ్ళక ఆత్మజ్ఞానం. ఇంతమంది ఎక్కడున్నారు మీ కోడల్ని మీ కూతురికి చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? లేకపోతే కోడలు అత్తగారిని అమ్మకం చూసి కోడలు ఎవరైనా ఉన్నారు? మీరు భగవంతుడితో రాజీ పడితే మీ ప్రేమలు ఇది ఒకళ్ళకి ఇద్దరికి సరిపోతుంది. ఒకళ్ళకి ఇద్దరికి సరిపెడుతున్నారు మీ ప్రేమలు. ఆ కొడుకుని ప్రేమించినట్టు కూడా భగవంతుడితో రాజీ పట్టం మీరు నేర్చుకుంటే భగవంతుడి ఈ సృష్టి అంత విశాలంగా ఉందో భగవంతుడి ప్రేమ కూడా అంత విశాలంగా ఉంటుంది. జాతితోటి, కులంతో, మతంతో సంబంధం లేకుండా భగవంతుడి ప్రేమ ఒక కులానికో, మతానికో, ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితమైంది కాదు. దేశకాలానికి కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని మనం నేర్చుకునే విద్యలని దేశకాలానికి పరిమితమైన విద్యలు, దేశకాలానికి అతీతమైన విద్య, ఒక ఆత్మ విద్య, అదే సత్య విద్య, అదే బ్రహ్మ విద్య. దేశకాలకు అతీతమైన విద్య ఒకటి, అదే బ్రహ్మ విద్య. అంచేత ఈశ్వరుడి ప్రేమ ఒక కులానికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో పరిమితమైనది కాదు. గాలి అంతా ఎలా వ్యాపించి ఉంటుందో విశ్వవ్యాప్తమైంది. మీ ప్రేమ కూడా అంత విశ్వవ్యాప్తం అవుతుంది. అవటమే కాదు, ఆ ప్రేమలో నేనున్నాను నేనున్నాను అనుకుంటున్నారు కాదు, నేను కరిగిపోతుంది. ఎప్పుడు ఈశ్వరుడితో రాజీ పడినప్పుడు మధురాకి మధురం, మీరు ఏదైనా పళ్ళు గొప్పల కోసం చేస్తున్నారా, టామ్టామ్ కోసం చేస్తున్నారా, అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తున్నారా, పబ్లిసిటీ కోసం చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు మర్చిపోయి ఒక చిన్న మంచి పని మీ జీవితంలో ఎప్పుడైనా చేశారా? ఒక చిన్న మంచి పని మీరు ఏదైనా మంచి పని చేస్తుంటే లోక వాసన పెట్టుకున్నా మంచి పని చేస్తున్నారా, దేహవాసన పెట్టుకునే మంచి పని చేస్తున్నారా, లోకం అందరూ మెచ్చుకోవాలని మంచి పని చేస్తున్నారా? ఆ పని మంచి కోసమే మంచి పని చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలియదా? ఈశ్వరుడు కళ్ళు లేకుండా చూడగలడు, చేతులు లేకుండా పని చేయగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, అది మర్చిపోకండి. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఒక చిన్న మంచి పని చేశారా? పెద్ద ఉంది చిన్న మంచి పని. భగవంతుడు చూసేది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. అంటే నువ్వు భగవంతుడు ప్రేమ ఎంత విశ్వార్థంగా ఉందో, నువ్వు భగవంతుని ప్రేమిస్తావంటే భగవంతుడిని భగవంతుడితో రాజీ పడితే ఆయన ఇష్టాన్ని ఇష్టంగా చేసుకుంటే నీ ప్రేమ కూడా విశ్వవ్యాప్తం అవుతుంది, అది విస్తరిస్తుంది. మీకు తెలియకుండానే ఎప్పుడైతే భగవంతుడి సంకల్పంతో మీరు భగవంతుడి సంకల్పంతో మీరు రాజీ పడ్డారో, భగవంతుడి ఇష్టంతో ఎప్పుడైతే మీరు రాజీ పడ్డారో, మీకు తెలియకుండా ఏ సంఖ్యల్ని మీరు ఏ సంఖ్యల్లోంచి బయటపడాలనుకుంటున్నారో, ఏ సంఖ్యల్ని ఛేదించాలనుకుంటున్నారో, ఏ బంధాలను ఛేదించాలనుకుంటున్నారో, ఏ మాయలోంచి ఏ బ్రాంచిలోంచి బయటపడాలనుకుంటున్నారు, అది మీకు తెలియకుండా బయటకు వచ్చేస్తారు. ఆ బయటకు వస్తున్నామని మీకు తెలియదు, మీకు తెలియకుండా బయటకు మీరు సాధన చేసి సాధన చేసి ఏ సంఖ్యల్లోంచి బయటకు వద్దాం అనుకుంటున్నారు, ఏ బంధాల్లోంచి బయటకు వద్దాం, ఏ మాయని ఛేదించి బయటకు రావాలనుకుంటున్నారు, ఏ అజ్ఞానాన్ని ఛేదించి ఆ వరంలోంచి ఆ మానసిక వాతావరణంలోంచి మీరు బయటకు రావాలనుకుంటున్నారు, మీకు తెలియకుండా అందులోంచి బయటకు వచ్చేస్తారు. అంటే కొంత చిన్నపాటిగా నొప్పి లేకుండా సర్జరీ జరిగిపోతుంది, ఆపరేషన్ జరిగిపోతుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు ఆపరేషన్ జరుగుతుందని మీకు తెలియదు, తెలియకుండా ఆపరేషన్ జరిగిపోతుంది. మీరు అనారోగ్యంలోంచి విడుదల పొందిపోతారు, పెయిన్ లోంచి సఫరింగ్ లోంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు నీ ఇంటికి ఒకళ్ళిద్దరికి నీ ప్రేమని అనురాగాన్ని ఇస్తున్నాం. ఈశ్వరుడి సంకల్పంతో రాజీ పడితే మొత్తం నీ ప్రేమ అని అనురాగం విశ్వవ్యాప్తం అవుతుంది. నువ్వు యూనివర్సల్ మ్యాన్ అవుతావు. ప్రతి జ్ఞాని మాట్లాడే చాలా శోకం ఉంటుంది, అది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. జ్ఞాని నోటంతో ఒక మాట వస్తే అది ఆ ప్రాంతాన్ని దాటి బయటికి వెళుతుంది, దేశాన్ని దాటి బయటికి వెళుతుంది, నదులను దాటుతుంది, సముద్రాలను కూడా దాటి సముద్ర ప్రపంచంతో వ్యాపించి ధ్వనిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. యేసుక్రీస్తుకు ఒకే ఒక వాక్యం అలా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. ఓన్లీ వన్ సెంటెన్స్. ఆయన శిలువేసినప్పుడు శారీరకంగా బాధపడ్డాడు. దేవుని కుమారుడని నేను అంటున్నారు కదా, దేవుని కుమారుడు అయితే శిలువులోంచి బయటికి రాని వెటకారు మాటలు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. దేవుని కుమారుడని నువ్వు అంటున్నావు కదా అనుకుంటున్నారు కదా ప్రజలు, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువులోంచి బయటికి రా అంటున్నారు ఎవరిని వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు ఒక్క మాట వల్లే ప్రపంచ ప్రఖ్యాతి పడ్డాడు. ఓ ప్రభువా, ఓ యెహోవా. మనం రాముడు అంటాం, వాడు యెహోవా అంటారు, మహమ్మద్ ఇది అల్లా అంటారు. పదార్థం ఒకటి. ఓ యెహోవా, ఓ యెహోవా. ఎవరైతే ఈయన దూషిస్తున్నారో, ఎవరైతే వాళ్ళు ద్వేషిస్తున్నారో, యేసుని ద్వేషిస్తున్నారో, వాళ్ళంక చూసి ఓ ప్రభువా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వారు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళని క్షమించి, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. అంటే తన నెత్తి మీద నిప్పులు వేసేవాడికి, తన నెత్తి మీద ఎవడైతే నిప్పులు పోస్తున్నాడో అక్కడ ప్రతీకారం లేదు కదా, వాడికి మంచుగడ్డలు అందిస్తున్నాడు. వాడికి చల్లదనాన్ని ఇస్తున్నాడు వాడు. ఓ యెహోవా, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు, ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఓ యెహోవా, వారిని వారిని క్షమించి ఆశీర్వదించి. ఈ ఒక్క వాక్యం తోటి వరల్డ్ ఫేమస్ అయ్యాడు. శిలువేసినప్పుడు వెంటనే చచ్చిపోతే పర్లేదు, 3 గంటల బాధపడి చచ్చిపోయాడు. 12 గంటలకు శిలువేస్తే మధ్యాహ్నం 3 గంటలకి కొట్టుకున్నాడు. అలాగ అంటే నీటిలోని చేప బయట వదిలేస్తే చేప ఎలా కొట్టుకుంటుందో అలా 3 గంటలు సఫర్ అయ్యి ప్రాణం విడిచిపెట్టాడు. ఇది లాస్ట్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఎంత ఏదైనా బాధ కలిగిందంటే వెంటనే చనిపోతే పర్లేదు, 3 గంటలు చావు బతికిన మధ్య కుట్ల చావు బతికిన మధ్యన ఊగిసి రాడాడు. ఆ బాధ పెయిన్ అండ్ బ్యారబుల్ పెయిన్ అండ్ బ్యారబుల్ సఫరింగ్. అప్పుడు ఆ సఫరింగ్ నుంచి వచ్చిన మాట, ప్రభువా ఓ యహో వారు ఏమో చేస్తున్నారు వారికి తెలియదు, వారు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలియదు, వాళ్ళకి క్షమించి ఆశీర్వదించు. వన్ సెంటెన్స్ వరల్డ్ ఫేమస్. ఇది ఒకటే ఒకే ఒక వాక్యం. ఎవరైతే ద్వేషంతో తన నెత్తిని తడుపుతున్నారో వాళ్ళ ప్రేమతోటి ప్రేమతోటి శాంతితోటి వాళ్ళ నెత్తిని ఈయన తడుపుతున్నాడు. ఆ సఫరింగ్ లో కూడా వాక్యం అనంతకు వరల్ ఫేమస్ అయ్యాడు. అంటే వాడు ఇప్పుడు మీ ప్రేమని మీ శాంతిని మీరు కుటుంబానికే పంచిపెడుతున్నారు. ఈశ్వరుడితో రాజీ పడితే ప్రపంచానికి పంచిపెడతారు, మీ అనురాగాన్ని ప్రపంచానికి పంచిపెడతారు ఈశ్వరుడితో. అంచేత అది ఒకవేళ ఒకడెవడని ఇప్పుడు శంకరాచార్య వారు ఉన్నారనుకోని రామానుడు ఉన్నారనుకోని ఎవరి మీద కోపం పోయి కోపం వచ్చి ఇంటి మీద వెళ్ళటం కాదు, ఇంటి విడిచిపెట్టి వెళ్ళటం కాదు. ఉదాహరణకు ఏం చెప్తున్నాడంటే ఎవడైనా ఒక దేహ పదార్థాన్ని బట్టి సంసారాన్ని ఒకళ్ళు విడిచిపెట్టాడనుకోండి, విడిచిపెట్టాడంటే విడిచిపెట్టాడంటే ఇంట్లో వాళ్ళ మీద ద్వేషం మీద కాదు, ఇంట్లో వాళ్ళ మీద కోపం మీద కాదు, ఇంట్లో వాళ్ళ మీద అసహనం మీద కాదు, తనకున్న శాంతిని తనకున్న ప్రేమని తనకున్న జ్ఞానాన్ని లోకానికి పంచిపెట్టడం కోసం. ఎవరైనా సన్యాసం కూర్చుని ఇల్లు పెట్టి ఎవరైనా ఒకవేళ వెళ్ళిపోయారనుకున్న శంకరుడు లాగా, రామానుజుడు లాగా, మధ్వాచార్యులు లాగా. శంకరాచార్యుడికి పెళ్లి అవ్వలేదు, రామానుజుడికి పెళ్లి అయింది, సంతానం కలగలేదు కానీ పెళ్లి అయింది రామానుజుడు. రామానుజుడి భార్య ఎంత సౌందర్యవతి అంటే స్వర్గం వచ్చి భూమి మీద నడుస్తుంది అనిపించింది. కానీ శరీరం ఎంత అందంగా ఉంటుందో మనస్సు అంత అందం లేకుండా ఉంటుంది. రామానుజుడి భార్య శరీరం గొప్ప అందంగా ఉంటుంది అక్షరం, కానీ శరీరం ఎంత అందంగా ఉంటుందో మనస్సు అంత అందహీనంగా ఉంటుంది. ఈ పెళ్ళికూతులు చూసుకున్న వాళ్ళు అందంగా అందంగా ఉన్న అదే చూస్తారు, ఇంకా తోలు రంగాడు చేస్తాడు. అమ్మాయి మనస్సు కాదనుకోండి, తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఇక నరకం. ఆ తెల్ల తోలి ఆ తోలు చల్లగా ఉందో చల్లగా అది ఒకటే చూసుకుంటాడు. ఈ లెదర్ బిజినెస్ అది. అంటే రామానుజుడు కూడా ఇల్లు ఇడిచిపెట్టాలి ఇడిచిపెట్టలేదు. ఎవరైనా గురువుని తెచ్చుకుని గురువుని చెప్పిన పాఠాలు చెప్పించి కూడా ఉపనిషత్తులు నేర్చుకోవడానికి ఆ గురువుని ఇంటికి తీసుకొచ్చేవాడు కాంచీపురంలో. వాళ్ళందరినీ అవమానపరిచాడు, వాళ్ళందరినీ అవమానపరిచాడు. మామూలుగా ఉంటే బాగున్న అవమానాలు కూడా పరుస్తుంది. గురువుని మనం గౌరవించలేకపోవచ్చు కానీ అవమానం చేయకూడదు. గురువుని మనం గౌరవించడం మానేస్తే మానేయచ్చు కానీ అవమానం చేయకూడదు. ఈ రామానుజుడి భార్య అవమానం చేసేదాడు. ఆయన ఏదో ఉపనిషత్తులు చెప్పించి కూడా ఆయన తీసుకొచ్చేవాడు. వాళ్ళు ఏదో పాపం కొంతకాలం సహించి మాకు పని ఉందని వెళ్ళిపోతాను, నీ భార్య అటువంటిదని అని వారు కాదు నెమ్మదిగా పక్క తప్పుకునేవారు. ఇవన్నీ గ్రహించాడు రామానుడు ఆచార్యుడు. నీ భార్య గురించి మేము వెళ్ళిపోతాం అలా చెప్పేవారు కాదు రామానుజుడు. వాడే రామానుజుడు, రాముడు తమ్ముడు లక్ష్మణు యొక్క అంశతో వచ్చింది. వాడు ఆ మాత్రం చిన్న గ్రహింపు లేకుండా ఉంటాడా? రామానుజుడి భార్యకి భర్త కంటే కూడా తండ్రి అంటే బాగా ఇష్టం. రామానుజుని భార్యకి తన భర్త కంటే కూడా తండ్రి అంటే విపరీతం ఇష్టం. ఈజ్ ఫాదర్, హర్ ఫాదర్ ఈజ్ వెరీ నియర్ నియర్ డియర్ టు హర్ హార్ట్. ఇది కనిపెట్టాడు ఎవరు? రామానుజుడు. ఒక అబద్ధం చెప్తాడు, మీ తండ్రి గారికి చాలా జబ్బుగా ఉండాలి. ఇంకా అన్నం దాకా అన్నం దగ్గర పడేసింది, కూర దాకా కూర దగ్గర పడేసింది, వెంటనే ప్రయాణం అయిపోయింది. తండ్రి ప్రయాణం అయిపోయింది, నువ్వు ఒక్కదానికి వెళ్ళావు అని శిష్యుని అప్పచెప్పాడు రామానుజుడు. పుట్టింటికి పంపించాడు, ఇది సన్యాసం పుచ్చుకుని బయటకు వచ్చింది. భార్య పుట్టింటికి, రామానుజుడి సన్యాసి. వీడికి ఎర్రబట్టలు, ఆవిడ పుట్టిలు దొరికింది, వీడికి ఎర్రబట్టలు దొరికింది. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏదైనా సన్యసిస్తే వాళ్ళు ప్రారంభాన్ని బట్టి సంచలనం, ఇంట్లో వాళ్ళ కోపం మీద కాదు. ఇంట్లో వాళ్ళ మీద కోపం వల్ల బయటకు వెళ్ళిపోవటం కాదు. మన ఆచార్యులు ముగ్గురులోని రామానుజుడికి పెళ్లి అయింది, మధ్వాచార్యులకి శంకరాచార్య వారికి పెళ్లి పేరంటం లేదు, మధ్వాచార్యుల వారికి పెళ్లి లేదు. అంటే రామానుజు యొక్క ప్రారంభాన్ని బట్టి వాడికి పెళ్లి అయింది అది. అంచేత వాడు ఇల్లు ఇడిచిపెట్టి, వాడు నిజమైన ఆడక ఆ జ్ఞాన ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు వాడు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, పారిపోతున్నాం, తలంపు కూడా రాకుండా వెళ్ళిపోతాడు. ఇంట్లో వాడి మీద కోపం కా, తనకున్న అనురాగాన్ని, తనకున్న ప్రేమని, తనకున్న జ్ఞానాన్ని లోకానికి పంచిపెట్టడం కోసం. బాగా పండిన పండు మనం చేతితో కర్రతో కొట్టకుండానే, చేతితో ముట్టుకోకుండానే అదనంతరం రాలిపోతుంది. అలాగే మీరు ఎవరైనా సన్యాసం పుచ్చుకుంటే పర్వాలేదు, కానీ బుద్ధి పక్వానికి రాకుండా ఎవరి మీద కోపం మీద, ఎవరి మీద ద్వేషం మీద, ఎవరి మీద ఇష్టం లేకపోవటం సన్యాసం అలా పుచ్చుకోకూడదు. పండు రాలిపోయినట్టు రాలిపోతే మీరు ఇంటికాడికి వెళితే బయటకు వెళితే వెళ్ళొచ్చు. మామూలుగా పండు రాలిపోయిన అంత సహజంగా మీకు ఆ స్థితి కలిగితే. అంతేకాని పక్వదశ లేకుండా, బుద్ధికి పక్వదశ లేకుండా, బుద్ధి బాగా మొగ్గకుండా ఉద్యోగాన్ని ఇడిచిపెట్టి, ఇల్లు ఇడిచిపెట్టి పారిపోవటం మంచిది కాదు. ఇడిచిపెట్టి ఎక్కడికి పోతావు? ఎక్కడికైనా నీకు సమాజం, ఎక్కడికెళ్ళినా రాగద్వేషాలు ఉన్నాయి. గీతలు భగవంతుడు చెప్తాడు, ఎవడైతే శరీరం చనిపోయాక కాదు, శరీరంలో ప్రాణం తిరుగుతున్నప్పుడే, ఎవడైతే ఈ రాగద్వేషాలనే ఉద్రేకాలు, ఇష్టాలు అయిష్టాలనే ఉద్రేకాలు ఎవడికైతే, శవానికి ఏమైనా ఉద్రేకాలు ఉంటాయా? శవానికి ఏ విధంగా అయితే ఉద్రేకాలు ఉండవు. అలాగే శరీరంలో ప్రాణం తిరుగుతున్నప్పుడే ఈ రాగద్వేషాలని ఉద్రేకాలు పూర్తిగా అణిగిపోయినయో, ఉడికి పూర్తిగా అణిగిపోయినయో, వాడి శరీరంలో ప్రాణం ఉండగానే శరీరం అటు ఇటు తిరుగుతానన్నప్పుడే వాడి బ్రహ్మ నిర్వాణం వరిస్తుంది అర్జున. అటు మోక్షం పొందడానికి శరీరం చనిపోకలే, ఇక్కడ ఉండగానే ఇప్పుడే ఇక్కడే వాడి ముక్తి వరిస్తుంది, బ్రహ్మ నిర్వాణ స్థితి వరిస్తుంది ఈ ఉద్రేకాలు అణిగిపోయిన. ఐదం బావుకి ఇక్కడ బస్సు ఏర్పాటు చేశారంటే పార్టీకి టైంకి వచ్చేసింది. సజ్జన సాంగత్యంలో 199 మంచి ఉంది, ఒక చెడ్డ ఉందని కూడా చెప్పారు. సజ్జన సాంగత్యంలో 199 మంచి ఉంది, ఒక చెడ్డ కూడా. పార్టీకి వచ్చినప్పుడు ఎంతో కొంత దుఃఖం వస్తుంది. "99 మంచి, ఒకటి మటికి మైనస్ పాయింట్" అని ఒక చెడ్డ. అవి విడిపోయినప్పుడు ఎంతో కొంత అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది. సైలెన్స్ ఈజ్ గోల్డ్. మీరు ఇంటికి మిగతా సబ్జెక్టు జిన్నూరులో కంటిన్యూ చేస్తాం. మాకు మాలిన్యాల నుంచి బయటికి రావటం, ఎప్పుడైతే మనిషి మాలిన్యాల నుంచి బయటకు వచ్చాడో, బస్ వచ్చిందంటే వెళ్ళండి, ఎప్పుడైతే మాలిన్యాల నుంచి బయటకు వచ్చాడో మనిషి, మీకు అర్థం అవుతుంది, ఎప్పుడైతే మనం తన మనసులోంచి తన మనసులోని మాలిన్యాలనుంచి విడుదల పొందాడో, అప్పుడు తన హృదయంలో సహజంగా ఉన్న వస్తువు తానుగా మీకు వ్యక్తమైపోతుంది. ఇదేది ఒకేసారి జరిగిపోతుంది. నీళ్లు పోయిట్టు నిప్పు ఆరిపోతాం, బస్ వచ్చింది అందరూ వెళ్ళిపోండి, నీళ్లు పోయిట్టు నిప్పు ఆరిపోతాం. ముందెళ్ళిన వాళ్ళందరూ బస్సు 2 నిమిషాలు ఆఫ్ చేయండి. నిప్పు నీళ్లు పోయిట్టు నిప్పు ఆరిపోవటం ఎలా సహజంగా జరుగుతుందో, మరో మాలిన్యాల్లోంచి బయటకు వచ్చిన వాడికి లోపల శాంతి ఉదయించడం 2 ఒకేసారి జరిగిపోతాయి. లోపల జ్ఞానోదయం మాలిన్యాల్లోంచి బయటకు వచ్చిన అప్పటికప్పుడు ఆ క్షణంలో వాడికి జ్ఞానోదయం అవుతుంది. అదోసారి ఇదోసారి కాదు, సైమల్టేనియస్గా 2 ఒకేసారి జరిగిపోతాయి. రోగం తగ్గిన వెంటనే ఆరోగ్యం ఎలాగ వచ్చేస్తుందో, మాలిన్యాల్లోంచి బయటికి రాగానే అందరూ బస్సు రెడీగా ఉంది వెళ్ళండి, మాలిన్యాల్లోంచి బయటికి రాగానే లోపల తనకి ఆ జ్ఞానోదయం కలగటం, మాలిన్యాల్లోంచి బయటికి రావటం, జ్ఞానోదయం కలగటం 2 సైమల్టేనియస్గా ఒకేసారి జరిగిపోతాయి. ఇవాళ మేము చిలుకూరు గ్రామం రాగానే మా మనసుకు నిర్మలత్వం వచ్చింది. ఇవాళ మేము సబ్జెక్ట్ ఎగిరెగిరి పడి చెప్పలేదు అణిగానికి చెప్పి, మాకు తెలుస్తుంది ఎలా చెబుతున్నాం, ఎగిరెగిరి పడలేదు అణిగానికి చెప్తాం. దానికి కారణం చిలుకూరు రావటం, ఇక నిశ్చలత్వం రావటం. మనసు అణిగిన వాడికి శాంతి వస్తుంది, కానీ మనసు విజృంభించే వాడికి శాంతి రాదు. మనస్సు అణిగిన వాడికి ఆత్మశాంతి, మనస్సు అణిగిన వాడికి ఆత్మజ్ఞానం, మనస్సు అణిగిన వాడికి ఆత్మనిష్ట. శాంతి శాంతి శాంతి.
ఎవరండి బస్సు రెడీగా ఉందంటే దేవాలయం.